ఈ ఉదయం వేళలోని ఆశీర్వాదాన్ని బట్టి నేను ఇంకా విందారగించుచున్నాను. అపరిమితం, అమోఘం. మనం ఒక చోట చేరుకున్నప్పుడు దేవుడు చేయు కార్యాలు అతీతమై ఉంటున్నవి. ఈ ప్రతిష్ఠితను మనం దేవుడికి చేసినప్పటి నుండి ఇక్కడ పరిస్థితులు ఎలా జరుగుతున్నవో మీరు గమనించారా? ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, బలము వెంబడి బలము, మహిమ వెంబడి మహిమ, కేవలం ఆశ్చర్యమైన సంగతే. ఆయన అలాగే చేయిస్తూ ఉంటాడు. ఇక్కడ చేతి రుమాల కొరకు నేను ప్రార్థించాను. ఇక్కడ మీలో కొందరికి అవి చెంది ఉన్నవి. సరే, ఒక రెండు క్షణాలు నేను వాటిని గురించి సవివరణ చేస్తాను. ప్రథమంగా మీరు నాకు ఇచ్చిన శ్రేష్టమైన క్రిస్మస్ బహుమతి అయిన సూటు బట్టల కొరకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. సోదర నెవిల్, నీవు ధరించినవి అవేనా? ఆ సూటు బట్టలు. దైవ సేవకులు ఎల్లప్పుడూ సూట్నే ధరిస్తారు. ఎంతో అద్భుతంగా ఉన్నది, మంచిది. వారికి చెమట పోస్తుంది. ఆ చెమట ఎంతగానో బట్టలను నాశనం చేస్తుంది. చూశారా? రసంగికుడికి చాలా బట్టలు అవసరమై ఉంటుంది, మరియు మంచి బట్టలు అవసరం. తక్కువ ధర ఖాదీ బట్టలు ఊరికనే చిరిగిపోతాయి కొద్ది కాలానికి. అందుకని అలాంటి మంచివి ధరించడానికి బాగుంటుంది. అలా ఒకసారి తలంచండి. ఈ బట్టలు ప్రభు సేవకులకు మీరిస్తున్న సహకారం అవుతుంది. ప్రభు మిమ్మల్ని దీవించును. యేసు చెప్పాడు, ఈ చిన్నవారైన సోదరులకు మీరు చేస్తున్నారు కాబట్టి మీరు నాకు చేస్తున్నారు అని అన్నారు. కాబట్టి మీరు ఇద్దరు దైవ సేవకులకు సూటు కొని తీసుకురాలేదు, కానీ యేసుకు రెండు సూట్లు తెచ్చారు. చేత మీరు నాకు చేసేది అని ఆయన అన్నారు. నేటి ఉదయ వేళలోని ఆ చిన్న పరలోక స్పర్శ మీరు గమనించారా? ఇలాంటి వేదిక పిలుపు ఇంకొకటి లేదు. వర్తమానం ముగించిన వెంటనే పరిశుద్ధాత్మ ప్రజలను తడిపి విశ్రాంతి ఉసంగించినది. దేవుని యొక్క మహిమ కదలింపు లేక కృమరింపు అది. వారు చుట్టూరా ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. లోయిస్విల్ నుండి, వాలెట్ స్ట్రీట్ బాప్టిస్ట్ చర్చి నుండి వచ్చిన నా ప్రియమైన మిత్రులను నేను అలా గమనించాను. మధ్య ద్వారంలోని దేవుని ఆత్మ కృంభరింపుతో వారు ఉన్నారు. ఆహా, కూడిక అయిన తర్వాత వారిని కలిశాను. అది దేవుని శక్తిని వారన్నారు. అవునది యథార్థమే అని నేనన్నాను. అవును, నీ వల్లది వాస్తవం. దేవుని యొక్క శక్తి వివరించడానికి నీకు మాటలు లేవు. నీవేమి చెప్పాలో నీకు తెలియదు. కూడికను పరిశుద్ధాత్మ తన స్వాధీనమనుంచుకున్నాడు. ఆయన దానితో ఏమి చేయను నీకు తెలియదు. శాంతతో, ప్రదీప్తితో, హాయిగా, ఓ సహోదరా ప్యాట్, అది నాకు పరలోకమే. దాని గురించి అనుభవం పొందే పాతకాలపు తరహా వారి వలె ఉన్నాను. చూశారా? కీర్తి శిష్యులు పాల్ రేడర్ వలె. ఒకప్పుడు అతను ఒక కథ చెప్తూ ఉండేవాడు. అతను చెప్పాడు, అతడు అతని భార్య బల దగ్గర కూర్చున్నారు. ఆమె ఎక్కడికో ఏదో పని మీద వెళ్లాలనుకుంటుంది. అతనైతే ఆమెతో అలా చెప్పుకుంటూనే పోతున్నాడు, నేను చేయలేను, ఇంకేదో మొదలైనవి. ఆమె అలా గాయపరిచాడు. అతడు ఆమె వైపు చూశాడు. ఆమె చెక్కిళ్ల మీద నుండి కన్నీళ్లు వస్తున్నవి. సరేలే, ఆయన తన మనసులో అనుకున్నాడు, అంత చిన్నదానికి ఆమె బాధపడితే బాధపడి అని అనుకున్నాడు. కనుక మగవానిగా కాగితం మడిచి తన పల్లె కింద పెట్టేశాడు. ఆమె ఎప్పుడు కూడా ద్వారం వద్ద నిలబడి ముద్దు పెట్టి వీడ్కోలు ఇచ్చేది. వాకిల్ దగ్గరకి అతను వెళ్లిన తర్వాత చేయి ఊపేది. తన ఆఫీసులోనే తిరిగి వచ్చే వరకు ఆ దినానికి అది అతనికి చాలు. తెలుసా? ఆ రోజు ఉదయం వారు బయలుదేరుతున్నప్పుడు ఆమె ద్వారం వద్ద ఎందుకు నిలుచున్నది? అతను ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. వాకిలి చివరకు నడిచి వెళ్లాడు. వాకిలి తెరచి తిరిగి చూశాడు. తల ఉంచుకుని ద్వారం దగ్గర నిలబడి ఉన్నది. ఇంకా బాధతోనే అతడు బాబాయ్ అని వీడ్కోలు చెప్పాడు. ఆమె బాయ్ బాయ్ అని వీడ్కోలు చెప్పినది. వీధిలో నడుస్తూ వెళ్తున్నాడు. తిరిగి ఆలోచించేస్తున్నాడు, ఒకవేళ నేను ఇంటికి తిరిగి వెళ్లకముందు నాకేమైనా జరిగితే, నేను తిరిగి వెళ్లకముందు ఆమెకేమైనా జరిగితే, దేవుడు మమ్మలను తెర నుండి దూరపరిచి పిలుచును. ఆమె ఎంత మంచిదో, ఆమె ఎంత శ్రేష్టమైన స్త్రీయో మొదలై అనుకుంటున్నాడు. ఇంకా ముందుకు సాగిపోయేకూడదు, హృదయం ఎంతో పరివెక్కిపోతుంది. అందుచేత వెనుదిరిగి పరిగెత్తాడు. వాకిలి తెరిచాడు, ఇంటిలో పరిగెత్తాడు, తలుపు తెరచాడు. తలుపు తీసిన వెంటనే ఒకరి ఏడుపు వినబడుతూ ఉంది. చుట్టూ చూశాడు, తలుపు వెనకాల ఆమె నిలబడి ఉంది. ఇలా అంటుంది, అతను నన్ను క్షమాపణ అడగలేదు, అతను నన్ను మన్నించమని కోరలేదు, ఏమి చెప్పలేదు. ఇలా చెప్పబడుతుంది, అతడు ఆమెను తటాలు లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు, వెనుదిరిగి బయటకు వెళ్లిపోయాడు. వాకిళ్ళ వద్ద నిలబడి ఉండగా ఆమె ద్వారం వద్ద నిలబడి ఉన్నది. అతడు బాబాయ్ అని చెప్పగా ఆమె బాబాయ్ అని చెప్పినది. ప్రథమంగా చేసిన రీతిగానే అయితే చివరిలో కొంత భావన కనిపిస్తున్నది కనుక అది అలాగే ఉంటుంది. చూడండి, అలాంటి భావన దాని ఎందుకు కలిగినట్లయితే అది దేవుని దగ్గర నుండి వచ్చినదే అవుతుంది. కొన్ని క్షణాగతమే ఎన్నుకునే విషయంలో కొత్త ట్రస్టీ సహోదరుడు సోత్మెన్, ట్రస్టీలందరూ తెలుసుకుని ఉంటారని నా నిరీక్షణ. ప్రభుత్వ ద్రవ్య సంవత్సరాంతరమున అనగా జనవరి 1వ తేదీకి సంఘ కార్యాలయ మందలి పాదనీయులు పెద్దలు మొదలగు వారి కాల పరిమితి సమాప్తమవుతుంది. వారు తిరిగి కొనసాగకపోయినట్లయితే పాదనీయులు అని నా అర్థం కాదు, ట్రస్టీలు పెద్దలు సన్నీ స్కూల్ టీచర్లు మొదలగు వారు పాదరి గారు సంఘము ద్వారా ఎన్నుకోబడతాడు, ఆయన ఉంటాడు. ఆ తర్వాత ప్రస్తుతం మొదల ట్రస్టీలు పెద్దలు సన్నీ స్కూల్ టీచర్లు లేక ఇంకెవరైనా కొనసాగదలిస్తే వారు కొనసాగవచ్చు. వారి కొనసాగుటకు నిరాకరిస్తే వారు రాజీనామా చేయవచ్చు. వారికి వ్యతిరేకమైనది ఏమీ లేదు. రానున్న సంవత్సరాన్ని కొరకై వారు కొనసాగవచ్చు. వారు కొనసాగినట్లయితే వారికి ఎన్నిక ఉంటుంది. కార్య నిర్వహణ ఏదో దానికై ఇంకొకరిని నిర్ణయించవచ్చు. అందుచేత జీవితకాలం అంతా ఒక వ్యక్తి బోధ్యకు పరిచర్య చేయడం కొరకై తనను గుచ్చివేయడం కాదు, దేవుడు తనతో ఉండి సహకారమిస్తున్నప్పుడు తన విధిని నిర్వర్తించడం అతను ఎంతకాలం అభిరుచి కలిగి ఉంటాడో లేక ఆమె భాగాన్ని లేక బాధ్యతను దేవుని పనికై కొనసాగించడానికి అభిరుచి కలిగి ఉంటుందో మాతో కలిసి పరిచయ చేయడం కొరకై వారిని మాతో ఉండడానికి ఆనందిస్తున్నాం. గమనించారా, అయితే పరిచయ చేయడానికి ఆ విధంగా ఒక వ్యక్తికి ఒక సంవత్సరం తరుణం అనుగ్రహించబడుతుంది. అది ఎలా ఇష్టపడతారో తెలుసుకుంటారు. మనలో కొంతమంది ట్రస్టీలు పెద్దలు కూడా సంవత్సరాల తరబడిగా చేస్తున్నారలాగా నిజంగా ఎంతో సౌమ్యమైన కార్యము. కాల నిర్ణయం లేదు. ట్రస్టీ సభ్యులు కాని పాస్టర్ గాని లేక బోధిలోని మరో వ్యక్తి గాని ఇక ఈ పని చాలు అని అనుకున్నట్లయితే లేక తొలగిపోవాలని కోరినట్లయితే అలాంటప్పుడు సంఘానికి ఎరుగుపరుస్తారు. అలాంటప్పుడు మరొకరు ఆ స్థానాన్ని ఆక్రమిస్తారు. అలాంటిదే ఈ రాత్రి జరిగిన విషయం. సోదరు విలియం మార్గన్ తన ట్రస్టీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాడు. వారికి ఇంకొక ట్రస్టీ అవసరం. మరో సమయంలో సహోదరు సోత్మెన్ ట్రస్టీగా నిర్ణయించబడి ఈ రాత్రి బోర్డు వారి చేత స్వీకరించబడి ఉన్నాడు. సంఘమునంత కాలము అది అధికారమై ఉంటుంది. మన సంఘములైతే అది సంఘం యొక్క సర్వసత్తాధికారం అవుతుంది. సంఘము ప్రేరేపించబడి ధర్మకర్తలు ఉంచుతుంది, తీసివేస్తుంది. సంఘము పాస్టర్ గారిని ప్రేరేపణ చేస్తుంది. అది ఏమైనప్పటికీ అదంతా సంఘమే ఒకటై పాస్టర్ గారి ముందుంచుతున్నది. అది అపోస్తల సంబంధితమైనది. బైబిల్ కాలమందు అది అలా జరిగినది. ఆ కారణము చేత ఏ ఒక్క వ్యక్తి కూడా సంఘములో నిరంకాశాధిపతిగా ఉండబోరు. అలాంటిది మనకు అవసరం లేదు. ప్రతి మనిషి ప్రతి వ్యక్తి నాతో కలిసి ఒకరికి ఓటు ఇవ్వాలంటే ఒక్క ఓటు మాత్రమే తాను కలిగి ఉంటాడు. ఇక్కడ సంఘంలో ఉన్న ఏ వ్యక్తికైనా ఒక్క ఓటు మాత్రమే కలిగి ఉంటాడు. ఇది నేను చెప్పడమే కాదు, ఇది సంఘము చెప్పిందై ఉంటున్నది. చూడండి, శరీరమందు సంఘము ఏమి చెప్తుందో మీరు అది సమ్మతిస్తున్నారా? ఓహో, అది లేఖనానుసారమని నేను తలుస్తాను. అది అలాగే ఉండాలి. ప్రభుచితం అయితే రేపటి దినం మొదలుకొని ఈ వారం అంతా గంభీరమైన వారం ఉంటుంది. నాకు రానున్న సంవత్సరానికి నేను తీర్మానాలు చేయవలసి ఉన్నది. అన్ని ఆహ్వానాలకు నేను తీర్మానం చేయవలసి ఉన్నది. నేను కార్యాలయానికి వెళ్లి నా ఆహ్వానాన్ని ఏరుకుని ఇంటికి తీసుకొస్తాను. అందుచేత కొన్ని దినాల వరకు దేవుని యొద్దకు ప్రార్థించడానికి వెళ్లి ఎక్కడికి వెళ్లాలో ఏమి చేయాలో అందుకొరకై నడిపింపు దయచేయమని ఆయన వేడుకుంటాను. ఆయన భూపై ఉన్నప్పుడు ఎలాగో అలాంటి కాలంలో మనం నివసించట్లేదు. దేవుడు ఆయన ఒక స్థలం నుండి మరో స్థలానికి నడిపించాడు. ఆయన కొన్ని గంటలు ఒక పట్టణంలో ఉండేవాడు. ఆ తర్వాత ఇంకో నగరానికి ఆయన తరలి వెళ్లేవారు. మరి ఈనాడైతే పద్ధతి మరో విధంగా ఉంది. ఇది నిర్ణయించబడుతుంది. సేవా సంబంధితమైన గ్రూపులన్నీ తదితర విషయాలన్నీ జరిగించబడిసి ఉంటుంది. నేను చేసే విధం ఏ విధంగా ఉంటుందంటే, ఆఫ్రికా ఆహ్వానాన్ని, ఇండియా ఆహ్వానాన్ని తెచ్చి ఒక చోట పెట్టేస్తాను. కాలిఫోర్నియా, ఉటా మొదలైన రకరకాల ఆహ్వానాలన్నీ ప్రత్యేకంగా కుప్పలుగా పెడతాను, అలా ఉంచేస్తాను. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్లి ప్రార్థించుకుని తీసుకుని కాళ్ళలో ఉంచుతాను. అలా ఒకటి రెండు దినాలు గతించిన తర్వాత తిరిగి వచ్చి ప్రార్థన చేస్తాను. ఒక స్థలానికి వెళ్ళడం కొరక ఏదో నా హృదయం లేక వస్తుంది. ఆ మీద అది కేవలం తలంపైనా అని చూస్తాను. ఆ తర్వాత అతను ఎక్కువగా ఇష్టత చూపించినట్లయితే ఆ కుప్ప ఉన్న స్థలం దగ్గరికి వెళ్లి ఆ ఉత్తరం ఏరుకుని అది ఎక్కడ ఏర్పాటు చేయబడిందో ఆహ్వానం అంతా చదువుతాను. అలా చేయడానికి ఇక్కడ ఒక కారణం ఉన్నది. విమానంలో 72 గంటల ప్రయాణాన్ని ఆలోచించు. ఎప్పుడైనా విదేశయాత్ర చేసినట్లయితే తెలుస్తుంది, పైకి క్రిందకు చుట్టూరా తుఫానులో వెళ్తుంది. కొన్నిసార్లు నీవు పైన వెళుతున్నది క్రిందకి వచ్చేసింది, గిర్రెలా తిరుగుతుంది, అదంతా నీకు తెలియదు. విసిరివేసినట్లుగా కుదుపుతూ నీలి మేఘాల్లో ఊగుతుంది, అది నీకు తెలియదు. అలా 3 దినాలు 3 రాత్రులు ప్రయాణం చేస్తే ఆ తర్వాత ఆ దేశం మీద నీవు అడుగు పెట్టితే నిన్ను మొట్టమొదట ఎదుర్కొనే ఇది ఎవరో తెలుసా? సాతానుడు. సేవా సంబంధితమైన వర్గం వారు ఇది చెప్పారు, ఫలానా గారి కొరకై ఓటును విభజించేసారు. చూసారా? అది తర్వాత నీవు ఇలా చెప్పవచ్చు, సరే నేను ఇక్కడికి వచ్చుటకు ప్రభువుకు అంగీకారము కాదేమో అని నీవు అనుకుని చెప్పవచ్చు. అంటే నీవు దేవుని ద్వారా పొమ్మండి వాడవైతే నీవు శత్రువును ఎదుర్కొనవలసి వస్తుంది. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ఇక్కడికి అడుగు పెడుతున్నానని నీవు చెప్పు. ప్రభు అయిన యేసు నామమున ఇక్కడికి వచ్చాను, ఆయన పని పూర్తి అయ్యే వరకు నేను ఇక్కడ ఉంటాను అని నీవు చెప్పు. ఆ తర్వాత శత్రు బలాన్ని ఎదుర్కొంటానికి సంసిద్ధమై ఉంటావు. అందుచేత మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. అందువల్ల ఈ వారమంతా నా కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క ప్రేరేపణను నడిపించునితిగా, తద్వారా నేను మంచి తీర్మానాలు తీసుకుంటే కొరకై ప్రార్థించండి. కొన్ని చిన్న చిన్న కూడికలు నా కొరకై ఏర్పాటు చేయబడినవి, వాటి నేను గంతుల కూడికలని పిలుస్తాను. ఈ నెల 8, 9, 10 తేదీలలో నేను ఫ్లోరిడాకు వెళ్ళనై ఉన్నాను, లేక జార్జియాలోని టిఫ్టన్ కు. జనవరి 8, 9, 10 తేదీలలో టిఫ్టన్ జార్జియాకు, అనగా ఈ నెలకు బదులుగా అని నా భావన. కెంటికీలోని గ్లాస్కో, బహుశా కెంటికీలోని సామర్సెట్ కు వెళ్లవలసి ఉంటుంది. ఇంకా ఒక రాత్రి కెంటికీలోని క్యాంపెల్వెల్ కు వెళ్లవలసి ఉన్నది. సహోదరు రాజస్ ఒక రాత్రి తన యొక్క స్థలానికి రమ్మని కోరాడు. ఒకప్పుడు ఆ స్థలాన్ని మనము జారవిడ్చుకున్నాం, కనుక సహోదరు రాజస్ కొరకు ప్రార్థించండి. ఈ రోజు అతన్ని కలుసుకుని ఉన్నాం. అతని చేయిని నేను పట్టుకున్నాను. శారీరకంగా చాలా దీనమైన రూపంతో అతను కనిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడున్న సహోదరు రాజస్ కొరకు ప్రార్థించండి. అతడు చాలా పెద్ద బాధ్యత తీసుకున్నాడు, అది అతనికి భయం కలిగించేసి తలకిందులైపోయాడు. అతను ఇప్పుడు చాలా చెడిపోయిన అనారోగ్య స్థితిలో ఉన్నాడు. అతని భార్య కూడా చాలా క్షీణించిపోయినది. మంచి దేవుని బిడ్డలైన ఈ చిన్న దంపతుల కొరకు ప్రార్థించండి. నేను అతను చెప్పాను, ప్రభు చిత్తమైతే ఒక రాత్రి అతని యొక్కకు వస్తానని చెప్పాను. సోదరు రెడల్, మన సహవాస సంబంధిత చిన్న సంఘాలు ఇక్కడ 62లో ఉన్నవి. పెరిగితనం సిగ్గుగల చిన్న యవనస్తులైన వాడతడు అక్కడికి వెళ్లాడు. చిట్ట చివరకు ముఖమెత్తి పైకి చూడలేకపోయాడు, తిరిగి ఇంటికి వెళ్ళలై ఉన్నాడు. ప్రజలు అతన్ని తొందర మనిషి అనుకుంటారని అనుకుంటాను. ఆ యవనస్తుల్లో ఒక నిజమైన ప్రత్యేకత కనిపిస్తుందట. నేను అతనితోనే ఉంటూ సహోదరుడా రెడల్, నీవు చేయగలవు అని చెప్తుండేవాడను. అతను చెప్పాడు, సహోదరు అబ్రహాం, నేను ప్రజా సమూహం ముందు నిలబడితే నా గుండెకాయ నా గొంతులేకే వచ్చేస్తుంది. ఒక్క మాటైనా చెప్పలేకున్నాను. నేను చెప్పాను, అక్కడే నిలబడి దాన్ని మింగేసాయి, ప్రభు నామన బట్టి మాట్లాడు. చూసారా? ఇప్పుడైతే ప్రాముఖ్య రహదారి మీద ఎంత విస్తీర్ణత గల మందిరము కలిగి ఏదో ఒకటి చేస్తున్నాడు, దానితోనే నిలబడు. అతని తల్లిదండ్రి కూడా చాలా చాలా మంచివారు, అది నాకు తెలుసు. ఆ తర్వాత ఒక రాత్రి న్యూ ఆల్బనీ దగ్గరలో జూనీలో ఆగవలసి వచ్చాను. తెలుసా, చిన్న కూడికలు ఒక రాత్రి ఇక్కడ, మరో రాత్రి మరో చోట నేను చేయవలసి ఉన్నది. జనవరి 20వ తేదీ వరకు ప్రతిదీ నిర్ణయ ప్రకారమే జరిగితే ఫుల్ గాస్పల్ బిజినెస్ మెన్ వారి యొక్క అంతర్జాతీయ కూడికకు నేను మేమీ వెళ్ళవలసి ఉంటుంది. అక్కడి నుండి కింగ్స్టన్ హైటి, అటు నుండి దక్షిణ అమెరికాకు, ఆపై మెక్సికోకు, అక్కడ నుండి ఆఫ్రికాకు, ఆఫ్రికా నుండి స్కాండినేవియాకు, ఇంకా మొదలగు చోట్లకు నేను వెళ్లవలసి ఉంటుంది. సంవత్సరంలో అతిపెద్దదైన భాగమేమై ఉంటుందంటే విదేశ కుడికలే. నా కొరకై ప్రార్థించండి. నేను మంచి తీర్మానం తీసుకోవాల్సి ఉంటుంది. అది ప్రభు అంగీకారం అయితే అలా ఉంటుంది. అలా కాకపోయినట్లయితే నేను ఏ స్థలానికైనా ఎక్కడికైనా వెళ్ళ సంసిద్ధంగా ఉన్నాను. అక్కడికైనప్పటికీ ఎక్కడికైనప్పటికీ సమస్య లేదు, కానీ నేను వెళ్ళవలసి ఉంటుంది. అయితే భూపైన దేవుడు నన్నుంచిన దుమ్ములో నేను నిలబడినంత కాలము, మరణము నన్ను స్వీకరించే వరకు చెప్పన శక్యమైన ఆయన భాగ్యాలను గురించి నేను ప్రకటిస్తాను. ఆయన నాకు సహాయం చేసినట్లయితే దేవుని కృపను బట్టి అది నా యొక్క తీర్మానమై ఉంటున్నది. ఆయన హస్తాన్ని ఆయన నా వద్ద నుండి తొలగించినట్లయితే దయ్యం నన్ను చంపివేస్తుంది. అందుకొరకై ఆయన కనికర హస్తము ఆయన నాపైనే ఉంచులాగున మీరు నా కొరకు ప్రార్థించండి. ఆయన కృపను నేను కోరుకుంటున్నాను. గమనించండి, ఆయన న్యాయ తీర్పునకు కాదు, దాని ఎదుట నేను నిలవలేను. ఆయన కృపనే నేను అర్థిస్తున్నాను, ఎందుకంటే నేను తగిన వాడు కాదు అని నాకు తెలుసు. ఎవరు కూడా యోగ్యులు కాదు. ఆయన న్యాయ తీర్పును మనము కోరుకునవద్దు. మనకు ఆయన కనికరమే కావాలి. ఈ రాత్రిలో గొంతు కొంత బొంగులు పోయినప్పటికీ ఈ మంచి క్రైస్తవుల మధ్య మాట్లాడటానికి ఈ మంచి సదవకాశాన్ని తోసిపుచ్చుకోనకూడదు. ఓ క్షణం ఆగండి. ఈ ప్రకటన చేయక ముందు ఓ విషయం చెప్పనివ్వండి. ఇప్పుడు మీరంతా ఒక్క మనసుతోనే ఒక్క హృదయంతోనే ఉన్నారు. ప్రతిదీ ఎంతో మాధుర్యంగా సాగిపోతుంది. నా సంఘాన్ని గుర్చి 2 నిమిషాలు మాట్లాడనివ్వండి. ఆలకించండి సువార్తనందు నా ప్రియులారా, నాకు కిరీటం అనేది ఉంటే ఆ కిరీటమునందున నా నక్షత్రములారా, యేసుక్రీస్తు రక్తము చే కొనబడిన వారులారా, లాగ తిరిగి వచ్చి ఒక ఉద్దేశము కొరకే దీన్ని నేను చేసేదని వేట ప్రయాణములో మేము దానిని తీర్మానించున్నాము. సహోదరు రాయ్ రోబర్సన్, సహోదరు బ్యాంక్స్ వుడ్, నేను ప్రయాణములో తిరిగి వచ్చుటకు తిరిగి తెచ్చుటకు మేము తీర్మానం చేశాం. సహోదరు రాయ్, మేమంతా మాట్లాడుకుని చూడమి మన పాదిరి గారైన సహోదరు నెవిల్ గుర్చి. నిత్యము మీ మధ్య ఉండి కాపరత్వము తదితర విషయాలు జరిగిస్తున్న వ్యక్తి అతడు. మనం ఆయన అభిమానిస్తున్నాం. అయితే సహోదరు నెవిల్ సహా కాపరేయుండి అందులో ఉండి అలా ముందుకు నెట్టుకుని వచ్చుటకు కొద్దిగా ఇబ్బందిగా కనిపిస్తుంది. హుషారా, అందుకని మనం ప్రార్థించాము. నేను అది చేయడానికి ప్రభు చిత్తముగా కనిపిస్తున్నది. ప్రభు ప్రోద్ధరమిస్తే నేను శక్తి కొద్దిగా చేయాలని ప్రభును కోరుకుంటున్నాను.
నా సొంత సమర్పణ నేను చేసుకునే పిలుప చేయలాగా చేసిన తర్వాత దేవుడు మన మార్గాన్ని ఆశించినట్లయితే ఆ యొక్క చిన్న సమర్పణ బట్టి ఆయన చిన్న కూడిక ఆయనే కలిగి ఉంటున్నట్లయితే మనం అలాగే పట్టుకుని ఉంటే ఆయన ఏం చేస్తాడు? అలాగే పట్టుకుని ఉండండి, వినండి. మీరు ఒకరి ఒకరిలా ప్రేమ కలిగి ఉన్నారు. ఏ విధంగా ఈ ఉదయాన్నే ఆ దారిలో నిలబడి దేవునికి చేతులెత్తి ఏడుస్తున్నది, ప్రియమైన పరిశుద్ధాత్మ ఈ మధ్య సంచారం చేస్తున్నది. సాతాను చెప్పబోతున్న ఏ చిన్న తప్పుడు సమాచారం మీరు వినవద్దు. గ్రహించండి, క్రీస్తు శరీరంలోని అవయవాలైనా ఏ ఒక్కడి గురించి ఏ సంగతైనా చెప్పినను, దయ్యం ఏదైనా చూపించినను నీవు దాన్ని నమ్మవద్దు. దాన్ని మీరు నమ్మినంత కాలము నీ అనుభవాన్ని చెడబడుతుంది. క్రీస్తు శరీరంలోని అవయవమైన ఒకడు పాపము చేయుటకు నీవు చూసినట్లయితే ఎవరితోనూ చెప్పవద్దు. ఆ అవయవమైన ఆ వ్యక్తి దగ్గరికి ప్రేమతో వెళ్లి అలా క్రీస్తును అలాంటి వారిని తీసుకుని రాగలవేమో చూడు. చేయకపోతే ఇంకొకరితో చెప్పు, వారు నీతో వస్తారు. లేఖనము చెప్పేట్లుగా చేయి. గమనించారా, ఫలానా సహోదరి ఇలాగిన ఫలానా సహోదరి ఇలాగిన అని ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే వారు చెప్పిన దాంట్లో ఏ ఒక్క మాట అయినా నమ్మవద్దు. నీవు దాన్ని అలాగే వదిలేసేయి. ఎందుకంటే ఇది నీవు గుర్తుంచుకో, సాతాను నిన్ను ముక్కల ముక్కలుగా చేయే ప్రయత్నం చేస్తున్నది. అతడు రావడానికి ఎదురు చూడు, ఎందుకంటే అతడు వచ్చేస్తాడు. సరే, ఆ మంచివాని ఇంటిలోకి వెళ్ళు, విశ్వసించు, అతడు నిలబడు, ఏ ఒక్కటి పుచ్చుకొనవద్దు. ఈ ప్రజలు నీతో కలిసి పరలోక స్థలంలో కూర్చుంటారు. దేవుని ఆశీర్వాదము కొరకై సహవాసము చేయి. ప్రభు బల యొక్క సహవాసమును స్వీకరించు. వారు దేవుని బిడ్డలైన పరిశుద్ధాత్మ సాక్ష్యమిస్తారు. అందుచేత మన దయార్థ హృదయమై ప్రేమ కలిగి నిజమైన సహృదయమై ఉందాము. ఒక వ్యక్తి నిన్ను గురించి చెడ్డగా మాట్లాడితే వారిని గురించి మంచిగా మాట్లాడు. ఆ తర్వాత నిన్ను గురించి ఎంత మంచి వినగలవో చూడు. అవునది వాస్తవం. ఎల్లప్పుడూ కూడా కీడుకు మెరునే చెయ్యి, దేశానికి ప్రేమనే కనపరచు. ఆ వెనకాల కూర్చున్న చిన్న బాలిక, నీకు బాగుగా ఉన్నదా బుజ్జినా? నేను ఎంతో కృతజ్ఞను. వెనకాల ముడివేసి కట్టబడినది యేసు ఆమెను తీసుకుని వచ్చి కూటములో హాజరుపరిచాడు. అందులో కొరక మేమెంతో కృతజ్ఞమై ఉంటున్నాము. కొన్ని క్షణగతమని అందుకే వేదికను విడిచి వెళ్ళాను. వారు ప్రార్థించి ప్రార్థించి ఉన్నారు, కానీ ప్రభు దగ్గర నుండి ఏమీ వారు పొందలేదు. కాబట్టి అలా చేయడానికి నిశ్చిత కలిగి ఉండు. దేవుని దగ్గర వాగ్దానము చేయండి, నీ కృపచేతనే నేను చేయగలని వాగ్దానము చేయండి. ఎవరేది చెప్పినప్పటికీ మెరునే చేయి, చెడ్డగా తలచవద్దు. నీవు చెడుగా తలచినట్లయితే నీవు వేషధారులుగా చెప్తున్నావన్నమాట. అలాంటప్పుడు నీవు తప్పదస్తులు అవుతావు. నిజంగా వ్యక్తిని కూర్చి నీవు మంచి తలంచే వరకు నిన్ను నీవుగా దేవునికి సమర్పణ చేసుకునే ఉండు. అలాగే నీవు చేయాలి. అలాంటప్పుడు దేవుని ఆశీర్వాదంలోని మాధుర్యము నీ ఆత్మను కప్పివేస్తుంది. విజయ జీవితము జీవించే మార్గం అదే. నీవు ప్రేమలో ఉన్నంత కాలము నీకు హాని ఏమీ చేయలేదు. చూడండి, నీకు భాషలున్నట్లయితే అవి నిలిచిపోతవి, నీకు జ్ఞానం ఉన్నట్లయితే అది గతించిపోతుంది, వచ్చినలా అవి ఓడిపోతవి. అయితే నీకు ప్రేమ ఉన్నట్లయితే అది నిరంతరము నిలుస్తుంది. మిమ్ములు ప్రేమించు వాడినే ప్రేమించుడి, మిమ్ములు ప్రేమించిన వాడిని ప్రేమించండి. నన్ను ప్రేమించే వాడినే నేను ప్రేమించడం నాకు అది సులభమైన విషయమే. మిమ్మల్ని ప్రేమించిన వాడిని ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. నేను క్రైస్తవుడివా కాదు అనేది అక్కడే నిర్ధారించబడుతుంది. నిన్నెవరైతే ప్రేమించరో అయినప్పటికీ వారినే నీ హృదయమందు ప్రేమించుము. నీవు అలా చేయనట్లయితే అలాగే దేవుని మీదనే అనుకుని ఉండు. అది అలాగే ఉన్నది, అది సత్యమై ఉంటుందని నాకు తెలుసు. ఆమేన్. అది సత్యమేనని నాకు తెలుసు. మనం ఇప్పుడు ప్రశస్తమైన వాక్యాన్ని తెరవబోతున్నాము. ఓ చిన్న వర్తమానము కొరకై హెబ్రీల పుస్తకంలోని 11వ అధ్యాయం నుండి ప్రశస్త వాక్యాన్ని తెరవబోతున్నాం. గొంతు కొద్దిగా బొంగరపోయినప్పటికీ మధ్యాహ్న వేళ సహోదరి సహోదరులతో కలిసి అద్భుతంగా గడిపితని 6 గంటల వరకు కూడా గదిలోనికి పరిగెత్తుకుని వెళ్లి పడక గదిలో పడకతో మోకరించి కొన్ని క్షణాలు ప్రార్థించాను. లేచి నా బైబిల్ తీసుకుని చదవడం ప్రారంభించాను. ఒక మ్యాగజైన్ పడి ఉంటే చూశాను, దాన్ని తీసుకున్నాను. అది ఆఫ్రికా భాషలో రాయబడి ఉన్నది, అందుకని నేను చదవలేదు. కొన్నిసార్లు నీవు చదువుతున్నప్పుడు నీకు ఒక వాక్యం సంధిస్తుంది, ఆ వాక్యం నిన్ను జీవింపజేస్తున్నది. ఆ విధంగా దైవ సేవకుడు వర్తమాన్ని పొందుకుంటాడు. చదువుట ప్రారంభించు, బైబిల్ చదువు. ఏదో ఒకటి మొదటిగా ఏదో నిన్ను సంధిస్తుంది, ఒకటి దానికి తోడవుతుంది, ఇంకొకటి మరలా మరలా తోడవుతుంది.
కానీ గుర్తుపెట్టుకో, వేదిక దగ్గరికి వెళ్లి చదువు, మిగతా కార్యం దేవుడు చేస్తాడు. గమనించు, మిగతా ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. కొన్నిసార్లు నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తావు, నీవు తలంచే తలంపుల పట్టిక నీవు తయారు చేసుకునే వరకు వెళ్తావు. మరికొన్ని పర్యాయాలు కూడికలోని వేదిక దగ్గరకు ఆతృతలో వస్తావు. నీకున్న చిన్న భావాలను చదువుతావు, అలా వాటి పరిశుద్ధాత్మ ఉత్తేజింపజేయడు కాక అనేక పర్యాయాలు అలాగ చేయి.
ఎబ్రీ 11వ అధ్యాయం ప్రారంభ వాక్యం చదువుదాం.
కొన్ని వాక్యాలు మాత్రమే చదువుకుందాం.
నిరీక్షించబడిన వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నట్టుకు రుజువునై ఉన్నది. పెద్దలు మంచి
సాక్ష్యం
ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని, అందున బట్టి దృశ్యమైనది కనబడిన పదార్థములు చేత నిర్మించబడలేదని వాక్యము చేత గ్రహించుకొనుచున్నాం. అది ఎంతో భాగ్యవంతంగా గుపించట్లేదా?
మూడో
వచ్చిన మరలా చదవనివ్వండి, జాగ్రత్తగా వినండి.
Through faith we understand that the worlds were framed by the word of God.
ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని, అందున బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములు చేత నిర్మించబడలేదని వాక్యము చేత గ్రహించుకొనుచున్నాం. దేవుని వాక్యం,
by faith Abel offered unto God a more excellent sacrifice.
విశ్వాసమును బట్టి హెబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు తన అర్పణ గురించి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యం పొందాడు. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు.
Was translated that he should not see death and was not found because God translated.
విశ్వాసమును బట్టి
హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడేను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండడని సాక్ష్యం పొందాను. 500 years of life జీవితాంతం అంతే కూడా.
But without faith it is impossible to please him. For he that cometh to God
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడ అసాధ్యం. దేవుని ఎదుటకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను.
By faith Noah, being warned of God of things not seen as yet, moved with fear, prepared an ark
విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవారై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడిను సిద్ధము చేశాను. అందువలన అతను లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను.
Now let us pray just a moment and bow our heads.
తల వంచుకుని ఓ క్షణం ప్రార్థించుకుందాము.
లార్డ్, ఆర్ మోస్ట్ గ్రేషియస్
మహాకృప కలిగిన మా తల్లిన దేవా, ప్రభువా,
we come now into thy presence again with thanksgiving.
మరొక్కసారి మీ సన్నిధానంలోకి వస్తున్నాము.
Not only are we now
మేము తలవంచి ప్రార్థించు చేతనే నీ యొక్క సన్నిధి మాతో ఉన్నదని తలంచడం మాత్రము కాదు కానీ
we believe that we are constantly in thy
presence. మీ సన్నిధితో నిత్యము మేము ఉందని నమ్ముతున్నాము.
Because that the eyes of the Lord
run to and fro to the earth.
And you know all
things.
And you know the thoughts of the heart.
Therefore, the reason we bow our heads to you ask this petition.
That you would forgive us for all of our
trespasses and transgressions against you.
And that thy mercy
నీ యొక్క కరికరం మరొకసారి మాయలను విస్తరింప చేయాలని తద్వారా మాట్లాడుకు మా పెదవులను వినుడుకు మా చెవులను మీరే తెరవాలని అందున బట్టి మీ వాక్యం రాత్రి వాస్తవికతను దాల్చును కాక చదువుడి కొరకై మేము ఎందుకున్న ఈ కొద్ది మాటలు భూమి మీద ఉన్న రహస్యమై ఉన్న నీ దేహంలోని ప్రతి అవయవులకు అది గొప్ప ఆదరణ ఉండు కాక.
నీ
యొక్క ఆత్మ సంఘము శ్రేష్ఠుల సంఘము యేసు రక్తము చేత కొనబడిన ఆ సంఘము కడగబడి పవిత్రపరచబడినదై నిందాహితమైనదిగా నిర్దోషమైనదిగా ఆ దినాన దేవునికి అర్పించబడినై ఉన్నది. దేవుని యొక్క ఈ బహుశ్రేష్ఠతలో మేము కూడా పాలివారమని విశ్వసించే నమ్మిక కలిగినందుకు మేమెంతటి కృతజ్ఞము. అది ప్రభు అయిన యేసు యొక ్ నీతిమత్వము కార్యక్రమం వలనే మాకు లభ్యమైనది. సకల వ్యాధిగ్రస్తులను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. ఆ చిన్న బాలికను ముచ్చినందుకు కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము. కొన్ని క్షణాల క్రితమే బాధ చేత గదిలో బంధించబడి ఉన్నది. మిమ్మలను మీ కలికరాన్ని స్వీకరించి చిన్న బిడలాడి విశ్వాసముతో నడుచును చూచుచున్నాము. ఇందుకొరకై మీకు వందనాలు చెల్లించుతున్నాము. ఎంటికలో ఉన్న సహోదరు బేకర్ యొక్క చిన్న బిడ్డను జ్ఞాపకముంచుకోమని ప్రార్థిస్తున్నాము. సహోదరు నేవిల్ చెప్పిన వారును దేవా, అసంఖ్యాకులైన వ్యాధిగ్రస్తులైన వారు ప్రతి చోట ఉన్నారు. ప్రత్యేకించి ప్రభువా, నిన్ను ఎరుగిన వారు రక్షితమైన వారు ఎందరో ఉన్నారు. వారు వారి పాపములోనే మరణించితే మీ ఎక్కడ ఉందో వారెక్కడికి రాలేరు. మీ వాక్యాన్ని మాట్లాడుకొనగా ధైర్యాన్ని బలాన్ని సాక్ష్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
ఎప్పుడు ఇలాగ మాట్లాడవాలనో జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. మేము చెప్పుడుకు తగిన వారైనట్లుగా మాతో మాట్లాడండి. మేము ప్రజలను అద్భుత ఆశ్చర్యాలలో విడిచి మేము వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మకు ఆయన పనికై మేము విడిచి వెళుతున్నప్పుడు ప్రభువా, అనుగ్రహము చూపండి, మా మనవులు ఆలకించండి. యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము, ఆమేన్. కొద్దిసేపు జ్ఞానేంద్రియాలు అను పాఠ్యాంశం గురించి నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. ప్రకృతి సంబంధించిన మనిషికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నవని మనకు బోధించబడుతుంది. ఆ 5 ఇంద్రియాలు అతన్ని స్వాధీనపరుచుకుంటవి. ఈ భూసంబంధన గ్రహముతో సంబంధం కలిగిన కొరకై దేవుడు అతనికి 5 జ్ఞానేంద్రియాలు అనుగ్రహించాడు. అవేవనగా దృష్టి, రుచి స్పర్శ ఆగ్రహణ వినికిడి. ప్రకృతి సంబంధమైన మనుష్యుడికి ఈ ఐదు జ్ఞానేంద్రియములు ఎరుగుతాడు.
అండ్ దే ఆర్ గుడ్
అవి మంచివే.
అండ్ వీ కెన్ నాట్ ఆపరేట్ ఆర్
ఈ ఐదు జ్ఞానేంద్రియాలలో ఏ ఒక్కటి లోపించిన మామూలు మనగడను మనము అనుకరణ చేయలేము. మీ దృష్టి వినికిడి స్పర్శ వాసన చూచుట రుచి చూచుట అవి లేకుండా మామూలుగా మనం మనుగడ చేయలేము. ఏదో ఒకటి పోగొట్టుకున్నట్లయితే ఆ జ్ఞానేంద్రియం పనిచేయకుండా జీవితంలో ఒక భాగానికి సంబంధం విఘాతం అవుతుంది. అవి మంచివి ఉపయుక్తమైనవి ఇంకా అవి దేవుని వలనే మనకు అనుగ్రహించబడి ఉన్నవి. దేవుడే ఆ జ్ఞానేంద్రియాలను దయచేసి ఉన్నాడు. అయితే అవి నీకు వరముగా అనుగ్రహించబడి ఉన్నవి. ఈ జ్ఞానేంద్రియాలను నీవు ఎట్లు ఏ విధంగా లోబర్చుకుంటావో అవి ఎలా ఆధారపడినో ఆ విధంగానే నీ జీవితము స్వాధీనమవుతుంది. ఆ ఐదు జ్ఞానేంద్రియాలను లోబర్చుకున్న రీతిగా నీ జీవితం ఉంటుంది. నీవేమి చూస్తావో, నీవేమి వింటావో, నీవేమి రుచి చూస్తావో, వేటిని అధ్యయనిస్తావో, పరీక్షిస్తావో, ఆ జ్ఞానేంద్రియాలు వేటికి లోబడినో వాటి ప్రాబల్యం నీ మీద అంతగా ఉంటుంది. ఐదు జ్ఞానేంద్రియాలు మనము కలిగినందుకు మనము దేవుడికి ఎంతో కృతజ్ఞతలై ఉంటున్నాం. నిన్ను నడిపించడానికి మరో విధంగా నీవి పంచేంద్రియాలను పొందలేదు. భూ సంబంధమైన సంబంధము కోసము నీకు ఇవి అనుగ్రహించబడి ఉన్నవి. అయితే ఆరవ జ్ఞానేంద్రియము అనుగ్రహించబడినది. ఆ ఆరవ జ్ఞానేంద్రియము క్రైస్తవునికి మాత్రమే సంబంధించినది.
అండ్ యూ కెనాట్ హ్యావ్ దిస్ సిక్స్త్ సెన్స్
నీవు క్రైస్తవు అయ్యే వరకు ఈ ఆరవ జ్ఞానేంద్రియము నీకు లభ్యము కాదు.
ఇస్ ది ఓన్లీ వే దట్ యు కెన్ ఎవర్ హ్యావ్ ఎనీ
ప్రకృతి సంబంధమైన మనిషికి పంచేంద్రియాలను మించిన దేనైనా పొందాలంటే అదొక్కడే మార్గం అవుతుంది. క్రైస్తుడు బాగుగా ఎరిగిన ఆరవ జ్ఞానేంద్రియము విశ్వాసము. అదే నిన్ను నడిపించేది, నిన్ను పరిపాలన చేసేది. అది ఆ జ్ఞానేంద్రియాలన్నింటికీ ఆధిపత్యం వహించు జ్ఞానేంద్రియమై ఉంటున్నది. అది ఆ ఐదు జ్ఞానేంద్రియాలకు అధికారి అయి ఉంటున్నది. ఆరవ జ్ఞానేంద్రియాన్ని మనం పొంది ఉన్నాము అందుచేత ఇది చెప్తున్నానని కాదు. ఐదు జ్ఞానేంద్రియాల వల్ల మనకి ఉపయోగం లేదు అని చెప్పట్లేదు. అవును, అవి అవసరమే. ఆ ఐదు జ్ఞానేంద్రియాలు దేవుని వలనే మీకు అనుగ్రహించబడినవి. అవి వాడుకోవలసి ఉన్నది. ఈ ఐదు జ్ఞానేంద్రియాలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచినట్లయితే అలాంటప్పుడు అవి అబద్ధమవుతాయి. అయితే ఆరవ జ్ఞానేంద్రియము అబద్ధమాడలేదు. అది అతీతమైన జ్ఞానేంద్రియము. దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. ఈ ఉదయం వేళ అతీతమైన గుర్తుల గురించి మాట్లాడాను. ఈ రాత్రి అతీతమైన జ్ఞానేంద్రియముల గురించి. అతీతమైన జ్ఞానేంద్రియము పరిశుద్ధాత్మ, దేవుని యందలి విశ్వాసము నీలో నివసించును. ఐదు జ్ఞానేంద్రియాలు ఆరవ జ్ఞానేంద్రియానికి లోబడుటకు నీవు అనుమతిస్తే అది నిన్ను నడిపించి మిగతా ఐదు జ్ఞానేంద్రియాలను ఆ అతీతమైన జ్ఞానేంద్రియములకు స్వాధీనపరుచుకుంటుంది. అది ప్రకృతి సంబంధ జ్ఞానేంద్రియానికి ఎంతో ఉన్నతమైనది. ప్రకృతి సంబంధ మనుషుడికి, ఆత్మ సంబంధమైన మనుషుడికి ఎలాగో అలాగే అది ఆకాశమంత ఎత్తుగా ఉండి ప్రకృతి సంబంధ మనిషికి అతని పంచేంద్రియాలకు అలాగుంటుంది. నీవు చూడని వస్తువుల మీద నమ్మిక ఉన్నట్లుగా అది చేస్తుంది. నీవు ఊహించని ఈ ఐదు ఇంద్రియాలు ఎన్నడు ఊహించిన వాటిని నీవు చేయుడు కదా నేను నడిపిస్తుంది. ఈ ఐదు జ్ఞానేంద్రియాలలో దయ్యం ప్రవేశించి నీవు అబద్ధమైనట్లుగా చేస్తుంది. అయితే అది అతీతమైన జ్ఞానేంద్రియాన్ని ముట్టలేదు. అది దానిని సమీపించడానికి అది ఎంతో దూరమై ఉంటున్నది. అది దేవుని యొద్ద నుండి వచ్చినది. అది విశ్వాసము అని పిలువబడుతున్నది. విశ్వాసమంతటి ఘనమైనది. ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఈ ఆరవ జ్ఞానేంద్రియాన్ని స్వాధీనపరచుకోలేవు. అయితే ఈ ఆరవ జ్ఞానేంద్రియము ఈ ఐదు జ్ఞానేంద్రియాలను స్వాధీనపరచుకోగలదు. అతీతమైన జ్ఞానేంద్రియము ప్రకృతి సంబంధిత జ్ఞానేంద్రియాలను స్వాధీనపరచుకుంటుంది. ఈ ఐదు జ్ఞానేంద్రియాలనగా దృష్టి, రుచి చూచుట, హర్ష, ఆఘ్రానించుట, అనగా వసన చూచుట, వెనికిడి. అతీతమైన జ్ఞానేంద్రియం అనగా అది నేను దేవుని వాక్యమును నమ్మినట్లుగా చేస్తుంది. దాని మాత్రమే అది మాట్లాడుతున్నది. నీవు చూడనివి, రుచి చూడనివి, హర్షించినవి, ఆఘ్రానించినవి, వెనికిడి లేనివి వాటిని నమ్మినట్లుగా అది చేస్తున్నది. ఎందుకంటే అది దేవుని వాక్యాలే స్వీకరిస్తున్నది. అది ఆ వాక్యాలని కందింపజేస్తున్నది. దేవుని వాక్యానికి తప్ప మరో దానికి వ్యతిరేకంగా నీవు నడుచున్నట్లుగా అది నిన్ను చేస్తుంది. విశ్వాసం వలననే, విశ్వాసమేది చేస్తుంది. ఈ జ్ఞానేంద్రియాలను సాధువులుగా చేస్తుండగా ప్రకృతి సంబంధ మనుష్యుడు ఈ జ్ఞానేంద్రియాలను కలిగి జన్మించాడు కాబట్టి అవి ప్రకృతి అనుగ్రహించిన జ్ఞానేంద్రియాలు అవుతున్నవి. వాస్తవంగా అది మాత్రమే అతను ఎరిగి ఉంటాడు. అది అతని జ్ఞానయుక్తమైన తలంపు ద్వారానే అతడు మనిషిని మారిగానే ఆలోచన చేస్తాడు, మనిషిని మారిగానే చూస్తాడు, మనిషిని మారిగానే గ్రహిస్తాడు, మనిషిని మారిగా వింటాడు. అయితే అతడు స్వాధీనపరచబడినవాడైతే లేక పునర్జన్మ విత్తినవాడైతే లేకుంటే అట్టి దాన్ని మనం తిరిగి జన్మించడాన్ని పిలుస్తుంటాం. అప్పుడు ఆరవది అతీతమైన ఆ జ్ఞానేంద్రియము అతన్ని స్వాధీనపరచుకుంటుంది. అలాంటప్పుడు ఆ అతీతమైన జ్ఞానేంద్రియం ఒక పీఠములకు తీసుకువెళ్తుంది. అతడు వినలేటువంటి విషయాలు నమ్మిక కలిగినట్లుగా విశ్వసింపజేస్తున్నది. చూడలేనటువంటి విషయాలను నమ్మిక కలిగినట్లుగా విశ్వసింపజేస్తున్నది. గ్రహించని విషయాలను గ్రహింపు కలిగినట్లుగా విశ్వసింపజేస్తున్నది. ఏ విధము చేతనే నమ్ముతాడు? ఎందుకంటే ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా అతడు పరిపాలన చేయబడుతున్నాడు కాబట్టి. అతీతమైన జ్ఞానేంద్రియము ద్వారా అట్టి దాన్ని తెలుసుకోవడం ఎంత మహత్తరమైన విషయము. ఆలోచించేటిది ఎంత స్వల్ప విషయము. సరే, నీవు తిరిగి జన్మించే వరకు దాన్ని నీవు నమ్మలేవు. భాషను బట్టి గాక యేసు క్రీస్తు అని మరెవడు చెప్పలేడని బైబిల్ తెలియజేస్తున్నది. దాని ద్వారానే ఈ వారమంతా గడిపాము. ప్రత్యేకించి పెంతికోస్తు నమ్మిక గల ప్రజలకు ఇది ఒక అడ్డుబండ ఉంటున్నది. యోహాను సువార్త 5:24 యేసు చెప్పిన దాన్ని నేను చెప్పిన వారు వినియున్నారు. నా మాట విని నన్ను పంపిన వాడిని శ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము దేవుని యొద్దనే వచ్చును. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు క్రీస్తుని చెప్పలేడు. ఎవరో ఏదో చెప్పిన దానిలో నీ జ్ఞానాన్ని బట్టి నీవు నేర్చుకున్న దానిలో నీవు తీసుకుంటావు. ప్రకృతి సంబంధమైన పంచేంద్రియాల వల్ల నీవు ఏమి నేర్చుకున్నావో అదే నీవు తీసుకుంటావు. అయితే ఆరవ జ్ఞానేంద్రియమైన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది ఈ ఐదు జ్ఞానేంద్రియ తర్క వితర్కలను తీసివేసి నీవు చూడని వాటిని, రుచి చూడని వాటిని, ఆకాంక్షించిన వాటిని, వినని వాటిని, ముట్టిన వాటిని నమ్మునట్లుగా ఆరవ జ్ఞానేంద్రియంలోనికి నేను ఎత్తుకుని వెళ్ళను. అది నీకొకటి చేస్తున్నది. అప్పుడు నీవు యేసు క్రీస్తు అని నీవు చెప్తావు. ఎందుకంటే దాన్ని నీవు సాక్ష్యం ఇచ్చావు కాబట్టి. ఇదో బుద్ధిని పుట్టిన దాని ద్వారా నేర్చుకోవడం వల్ల దాని వారికి కాదు సుమా, అని ఏది అనుభవం పొంది ఉన్నావో దాని ద్వారానే జరుగుతున్నది. అబ్రహాం ఆ తర్వాత ఆరవ జ్ఞానేంద్రియం ఏమి చేస్తుంది? ఎందుకు ఆ ఆరవ జ్ఞానేంద్రియం వస్తున్నది? ఈ కారణం కొరకు ఆరవ జ్ఞానేంద్రియం వస్తున్నది. ఆరవ జ్ఞానేంద్రియము విశ్వాసం, అది అతీతమైన జ్ఞానేంద్రియం అంటున్నది. ఈ కారణం కొరకే ఆరవ జ్ఞానేంద్రియం వస్తున్నది. దేవుని వాక్యానికి విరోధమైన ఏదైనాను ఐదు జ్ఞానేంద్రియాలను ఉపేక్షించుట. అందుకొరకే ఆరవ జ్ఞానేంద్రియము వితర్కములను మానివేసి అని లేఖనం పలుకుతున్నది. గమనించండి, ఐదు జ్ఞానేంద్రియాలతో నీవు తగ్గిస్తావు. సరే, ఎందుకు ఈ మనిషి ఎందుకు అని తర్కన చేస్తావు. అయితే ఆరవ జ్ఞానేంద్రియం అయితే అలాంటిదేమీ చూడదు. ఎంతో బహు దూరంగా ఉంటుంది, దానికంటే ఎంతో ఎత్తుగా ఉంటుంది, ఎలాంటి తర్క వితర్కాలకు అందుబాటులో లేనంతగా ఉంటుంది. మేమది నమ్ముతాం. దాని గురించి పంచేంద్రియాలు చెప్పుకోబోతున్న దానికంటే ఎంతో దూరంగా ఉంటుంది. మనం ఇప్పుడు స్వస్థత కార్యక్రమాలకు సంసిద్ధం కాబోతున్నాము, అది మేము నమ్ముతున్నాం. ఆరవ జ్ఞానేంద్రియముతో నీవు నడు, ఆరవ జ్ఞానేంద్రియముతో నీవు మాట్లాడు, ఆరవ జ్ఞానేంద్రియముతో నీవు జీవించు, ఆరవ జ్ఞానేంద్రియముతో నీవు చలిము, ఆరవ జ్ఞానేంద్రియముతో నీవు తిరిగి లే. అతీతమైన జ్ఞానేంద్రియముతో నీలో ఉన్న అదొకటి ప్రకృతి సంబంధ వ్యక్తికి అది వ్యతిరేక్తము. ప్రకృతి సంబంధ మనిషి ఇవి కలిగి ఉన్నాడు. ఆరవ జ్ఞానేంద్రియానికి అవి లోబడినట్లయితే అవి మంచివే. ప్రకృతి సంబంధ మనస్సు వాక్యమును చదువుతూ అది దేవుని యొక్క వాక్యమని తెలియజేసినట్లయితే అది సత్యమే చెబుతున్నది. అయితే చదువుతూ ఇదంతా దేవుని యొక్క వాక్యము కాదు అని చెప్పినట్లయితే, లేక అది అలా అయి ఉన్నది, అది ఇంకొకటి అయి ఉన్నదని నీకు చెబితే, అది అలాంటప్పుడు ఇప్పుడు కాదని చెబితే, అలాంటప్పుడు ఆరవ జ్ఞానేంద్రియం వచ్చి ఆయన నిన్న నేడు యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడని చెప్తుంది. అదే వ్యత్యాసం, గమనించారా? ఆ కారణాల చేతనే అనేక మంది ప్రజలు స్వస్థత పొందకపోతుంటారు. తత్వజ్ఞానాన్ని బట్టి వారు అలా వచ్చినకు ప్రయత్నిస్తుంటారు. వారు చెప్తారు, నేనిది చేశాను, నేనిది నమ్మాను అని ఏవేవో చెప్తుంటారు. అయితే ఆరవ జ్ఞానేంద్రియం అలా చెప్పినట్లయితే అలాంటప్పుడు ఆరవ జ్ఞానేంద్రియ నుండి అది ఏది వారిని వణికింప చేయలేదు. ఆరవ జ్ఞానేంద్రియము మానవాళి మీదకి ఎందుకు వస్తుందనగా, దేవుని వాక్యానికి విరోధమైనదేదో దాని నుండి వారిని సరిచేయడానికి వస్తుంది. ఎట్టి చిహ్నమునైనా సరే, దేవుని వాగ్దానానికి విరోధమైన ఎలాంటి గురుతైనా ఆరవ జ్ఞానేంద్రియము అక్కడ లేదని తెలుపుతుంది. తిరిగి జన్మించిన క్రైస్తవులకైతే ప్రపంచంగా ఏమి జరుగుతుందో తెలుసా? ఒక నాస్తికుడు ఒక అవిశ్వాసి క్రైస్తవుని చుట్టూ చేరి ఇలా చెప్తాడు, ఇదిగో ఇలా చూడు, ఇక్కడ పరిశుద్ధాత్మ అనే సంగతే లేదు అని అంటాడు. దాని గురించి నీవేదో అబద్ధం చేసుకున్నావు అంతే అని అంటాడు. అలాంటిది ఏదైనా నీవు నమ్మితే నీవు వెర్రివాడవే, అటువంటిది ఏమీ లేదక్కడ. ఆరవ జ్ఞానేంద్రియము క్రమపరుస్తూ కార్యాన్ని ఆరంభిస్తున్నది. పరిశుద్ధాత్మ నీవెక్కడ పొందుకోలేవో అది బైబిల్లోనే నేను నీకు చూపిస్తాను. చూడు, శిష్యులు ఎక్కడ పొంది ఉన్నారో నేను నీకు చూపిస్తాను చూడు అని చెప్పు. ఆరవ జ్ఞానేంద్రియము గుర్తింపు చేస్తూ చెప్తుంది. ఆయన చెప్పి ఉన్నారు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు చెందును అని. సరే, దాని అర్థం వారి పిల్లలని ఇది అనున్నది మీకు సంబంధమైనది కాదు, ఇది మీకు కాదు. అయితే ఆరవ జ్ఞానేంద్రియానికి బాగా తెలుసు, అది ముందుగానే మీలో ఉన్నది కదా, ఇంకెందుకు? ఇప్పటికే ఎంతో ఆలస్యమైందని చెప్తారు. వారు ముందుగానే పొందుకున్నారు. పరిశుద్ధాత్మ అనేదే లేదని తలంచే ప్రజలు దాని గురించి ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు. ఆపిల్ పండు ఒకప్పుడు ఆ పైతోలను ఒలుస్తున్నటువంటి ఆ బాలుని వలె వాగ్వాదాలు జరుగుతున్న ఒక కుటుంబంలో ఒక నాస్తికుడు అతన్ని ఒక ప్రశ్న వేశాడు. ఇకేమి కావాలి, ఇక్కడ ఏమి కావాలని అన్నాడు. నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆపిల్ పండు తింటూ ఆనందిస్తూ అలా అన్నాడు. సామాన్యమైన వ్యక్తి ఏదో తప్పు చేసిన వాళ్ళే అగపడుతున్నాడు. ముఖం పైకి వెంట్రుకలు వెడాల వేసుకుని పాతబడిన మురికి ఓవరి కోటు ధరించి ఒక పన్ను పైకి కనిపించేలా అతని రూపం ఉంటున్నది. అతను అడిగాడు, నేను ఒక ప్రశ్న అడుగుతాను అని అన్నాడు. ఆ నాస్తికుడు ఒక్కసారిగా ఇలా చెప్పేశాడు, దేవుడనేవాడు లేడు అని అన్నాడు. అదంతా ఒక ఉద్రేకం, అదంతా బుద్ధిహీనత అని అంటున్నాడు. ఆ చిన్న బాలుడు ఇలా అడిగాడు, అయ్యగారు నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఈ ఆపిల్ పండు తీయగా ఉన్నదా లేక పొలనదా? అతను చెప్పాడు, అది నాకెలా తెలుసు, నేను తినలేదు కదా. ఇతరుడు అన్నాడు, అదే నేను అనుకుంటున్నాను అని చెప్పి తిరిగి వెళ్లిపోయాడు. ప్రభువును నీవు రుచి చూడప్పుడు ఆయన ఇలాంటి వాడు అది నీకెలా తెలుస్తుంది? దేవ పరిశుద్ధాత్మడు పొందనప్పుడు ఆయన వాస్తవమా అవాస్తవమా అనేది నీకెలా తెలుస్తుంది? విశ్వాసం బలమా అనేది నీకెలా తెలుస్తుంది? అది నీవు ఏనాడు రుచి చూడనప్పుడు చెప్పన శక్తిమే గాని మహిమాయుక్తమైన ఆనందం నీకెలా తెలుస్తుంది? అలాంటి దాని కొరకే ఆరవ జ్ఞానేంద్రియం నడిపిస్తుంది. ఆరవ జ్ఞానేంద్రియమే దానికి తెలియజేస్తుంది. జ్ఞానయుక్తమైన ఎలాంటి శక్తులు దాని దగ్గరకు నేను నడిపించగలవు? జ్ఞానయుక్తమైన శక్తులు తర్కమునకు నేను నడిపించను. అరే, ఇది తాత్వికం, ఇది ఎలాగుండాలి, ఇది ప్రజల ఉద్రేకం అని చెప్తుంది. అయితే ఆరవ జ్ఞానేంద్రియం వచ్చినప్పుడు అలాంటి వాటి అన్నింటినీ తోసిపుచ్చుతున్నది. అది సరాసరిగా దేవుని హృదయ స్థానానికి నడిపిస్తుంది. దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. తన్ను జాగ్రత్తగా వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. విశ్వాసము ద్వారానే అబ్రహాము, విశ్వాసము ద్వారానే ఇస్సాకు, విశ్వాసము ద్వారానే యాకోబు, అంతా విశ్వాసము ద్వారానే. అది చేయనది ఆరవ జ్ఞానేంద్రియమే. అన్ని గురుతులను ఆరవ జ్ఞానేంద్రియము ఉపేక్షించును. దేవుని వాక్యానికి విరోధమైన ఎలాంటిదైనా ఉపేక్షించును. ఎలాంటి భావాలను భావోద్రేకాలను ఉపేక్షించును. నేను ప్రార్థన చేయించుకున్నాను, ఎలాంటి మార్పు లేదు అని ఎవరైనా చెప్తే ఆరవ జ్ఞానేంద్రియము అలాంటి దాని కొరకు ఎన్నడూ వేచి ఉండదు. ఆరవ జ్ఞానేంద్రియం ఇలా చెప్తుంది, ఎంత అబద్ధం, నేను బాగున్నాను, నేను కొనుక్కోబోతున్నాను. దేవుడు అలా చెప్పాడు, అది నెరవేరుతుంది. ఆమేన్. దేవుడు అలా చెప్పాడు. ఆరవ జ్ఞానేంద్రియం దేవుని వాక్యాన్నే పోషిస్తుంది. ఆ ఆరవ జ్ఞానేంద్రియము అది అతీతమైనది, జ్ఞానేంద్రియాలకు మించినది. అది ఘనమైన జ్ఞానేంద్రియము, విశ్వాసం, కదలింప చేసే కాలధ్రోణుడి శక్తి. అది ఏనాడు చేయగలను అనుకునే వాటిని చేయుడు గది నిన్ను నడిపించున్నది. అదే ఆరవ జ్ఞానేంద్రియము, అతీతమైన జ్ఞానేంద్రియము. నీవు ప్రార్థన చేయించుకున్నావు, నీకు కుంటి చేయి ఉన్నది, ఆ చేయి కొరకై ప్రార్థన చేయించుకున్నావు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడని నమ్మి అక్కడికి వచ్చావు. పాస్టర్ గారు ప్రార్థించారు, నీవు తిరిగి వెళ్లిపోయావు. ప్రకృతి సంబంధమైన పాత మనిషిలా చెప్తాడు, ఆ చేయికి ఎలాంటి మార్పు కనిపించట్లేదే, అంతకు ముందు ఎలాగున్నావో అలాగే ఉన్నావు, మార్పు లేదు. వెంటనే ఆరవ జ్ఞానేంద్రియం వచ్చేలా చెప్తుంది, అది అబద్ధం. నీవు ప్రార్థన చేయించుకున్నావు, అది సరిపోతుంది. ఒకప్పుడు మన కొడుకు హాజరైన ఆ స్త్రీ వలె ఇద్దరు కలిసి కుటానికి వచ్చారు, ప్లాట్ఫామ్ దాటి వచ్చారు, ఆత్మల వివేచన చూశారు, గుటకలు మింగుతున్నారు. వారిద్దరూ నిజమైన క్రైస్తవులే. ఒకరు పైకి వచ్చారు, ఆత్మ వచ్చేలా చెప్పారు, నీవు కడుపు నొప్పితో బాధపడుతున్నావు. ఆమె ముఖం వెలిగించబడింది, అవునది వాస్తవం అని చెప్పినది. పరిశుద్ధాత్మ నా ద్వారా చెప్పారు, అది అల్సరు, నరాల బలహీనత ద్వారా అలాంటిది వచ్చినది అని. నీవు ఒక వైద్యుడి చేత పరీక్ష చేయించుకున్నావు, అది శస్త్రచికిత్స చేసి తీసివేయాలని చెప్పారు. అతడు ఆమె చెప్పేది ఆ మాటలన్నీ నిజమే అన్నది. ఆ తర్వాత గొప్ప విశ్వాసురాలుగా ఆమె కనిపిస్తుంది. ఆ తర్వాత ఇలా చెప్పబడినది, నీ పేరు ఫలానా, నీవు ఫలానా స్థలం నుండి వచ్చావు అని చెప్పబడినది. అది వాస్తవమే. ఆరవ జ్ఞానేంద్రియము దాన్ని పట్టుకున్నది. ఆరవ జ్ఞానేంద్రియము పరిశుద్ధాత్మ ప్రక్కన ప్రక్కన నిల్చుంటారు. పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంటే ఆరవ జ్ఞానేంద్రియం ఆమేన్ అంటున్నది. అది అక్కడే ఉంటుంది, ఏదో ఒక్కటి జరగవలసి ఉంది. యేసును కనుగొనడానికి మార్త పరిగెత్తుకున్నప్పుడు, ప్రభువా అని ఆమె చెప్తున్నప్పుడు, ఆరవ జ్ఞానేంద్రియాన్ని గమనించు. నీవిక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉండేది వాడు కాదు. ఎప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును. అక్కడే ఆరవ జ్ఞానేంద్రియం ఉంటున్నది. యేసు తనకు తానుగా సమర్థించుకుని ఇలా చెప్పాడు, నేనే పునరుద్ధానమును జీవనై ఉన్నాను. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. మరతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు మరెన్నడూ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా? నీవేమి చెప్పబోతున్నావు? సాత్వికమా? చనిపోయే ఒక మనుషుడు అక్కడ పెట్టబడి ఉన్నాడు, అతన్ని పురుగులు తొలుస్తున్నవి. అయితే ఆయనే పునరుద్ధానమును జీవమని తెలుపుతున్నాడు. దేవుని వాక్యము అది ఆరవ జ్ఞానేంద్రియము, వైద్యుని భద్రతకు మించినది, విజ్ఞాన శాస్త్రజ్ఞుల పరిశోధనకు మించినది. అన్నిటినీ ఎదిరించువే, అలాంటి తర్క వితర్కాలను తిరస్కరించు, వాటిని త్రోసివచ్చు. చూడు, నేనున్నాను అను దేవుని వాక్యాలకి సాక్ష్యమిచ్చుచున్నది. నేను ఉండేదను అని కాదు, నేను ఉంటిని అని కాదు, నేను ఇప్పుడు ఉన్నాను. నేనే పునరుద్ధానమును జీవునై ఉన్నాను. ఒక మనిషి ఆ ఎందు విశ్వాసముంచువాడు చనిపోయాడు బ్రతుకును, బ్రతికి నా ఎందు విశ్వాసముంచువాడు ఎవడును మరెన్నడూ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా? ఆమె అన్నది, అవును ప్రభువా. ఆరవ జ్ఞానేంద్రియము,
I believe that you are the son of God that should come into the world.
దేవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను. నీ సహోదరుడు మరలా బ్రతుకును. ఆహా, సమాధి వద్దకు వారు వెళ్లారు. వారిద్దరికి ఏదో ఒకటి జరగవలసి ఉండెను. అదే అతీతమైన జ్ఞానేంద్రియము సాక్షాత్తు దేవుడే నిలబడి ఉన్నాడు. ఏదో జరగవలసి ఉండెను. ఆ జ్ఞానేంద్రియము అతీతమైన జ్ఞానేంద్రియము దేవుడై ఉన్నాడు. ఎవరో ఒకరు మాటతో చెప్పుచున్నారు, ఆమె ఆయన చుచియున్నది, ఆమె ఆయన ఎరిగి ఉన్నది, సాక్షాత్తు ఆయనే మెస్సయ్యనే ఆమె గుర్తించినది, ఆయన యుద్ధకు వచ్చినట్లయితేనే అని ఆమె ఎరిగి ఉన్నది. ఆయన సమీపంగా వెళ్లి ఆమె ఆ విషయం ఆయన ఎదుట ఉంచినట్లయితే ఆయన ఇద్దరుని ఒక్క వాగ్దానం వచ్చిన చాలు, అదే ఆమెకు కావాలి. ఉద్ధారమును జీవును నేనే, నాయందు శ్వాసముంచిన వాడు చనిపోయినాడు. మార్త అదే వినగోరినది, ఆమె అదే కావాలి. ఎందుకంటే ఆరవ జ్ఞానేంద్రియము అతీతమైన జ్ఞానేంద్రియముకు ఆమె విశ్వాసం, ఆయన ఎదురు ఒప్పుకోవడానికి ఆయనకు ఆయనను నమ్మడానికి ఆమెను కదిలింపజేస్తున్నది. ఇస్త్రీ అయితే ప్లాట్ఫామ్ విడిచినప్పుడు అది యెహోవాయలాగు సెలవిస్తున్నాడు అనునదై ఉండెను. ఇంటికి వెళ్లి భుజించు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును. ఆమె ఇంటికి వెళ్లినది. అదే రాత్రి ఆమె స్నేహితులలో ఒకరు, ఆమె ప్రక్కనే నివసిస్తుండేవారు, ఆమె వెనుక నాలుగు లేక మూడో వ్యక్తి, ఆమె మెడ మీద పెద్ద ముడిలాడిది ఒకటి ఉన్నది. ఆమె ఇక్కడికి వచ్చినది. ఆ పురుగుంటే ఆమెను గురించి అంతా ఆశ్చర్యపోయారు. ఆమెను అంతగా బాధిస్తున్న అల్సర్ నుండి ఆమె స్వస్థతలను గురించి ఆశ్చర్యపోయారు. వేల మందిలో ఏ నూరు మందికో వచ్చు జబ్బు ఇది. ఈ పెద్ద కణితి ఆమె మెడ మీద అతుక్కుని ఉన్నది, ఆమె పైకి వచ్చేసింది. నేను చెప్పాను, అలాంటి దాని ఎవరు కూడా దాని తారతమ్యతను కనుగొనలేదు. నీవు ఒకదాని గురించి ఆనందించాలి, నీవు పులకరించావు. ఎందుకంటే అక్కడ దూరాన కూర్చున్న ఆమె నీ పొరుగున్న ఆమె అశుద్ధాత్మ, లోకమంది మనుషుడు ఎలా తెలుసుకునగలరు అని ఆమె తలంచినది. అతనికి తెలియచేయవలసింది ఒకరు ఉండాలి అని తలంచినది. అది అలాగనుకుంటున్నప్పుడు ఆయన చెప్పారు, నీవు నీ మెడను గురించి ఆలోచన చేస్తున్నావు. అవును, అది తొలగిపోతుందని నీవు నమ్ముతున్నావా? నా హృదయపూర్తిగా నేను నమ్ముతున్నాను అని ఆమె చెప్పినది. నేను చెప్పాను, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇంటికి వెళ్ళు, నీవు స్వస్థత పొందుతావు. ప్రకృతి సంబంధమైన మనుషులు అటు ఇటు చూస్తాడు, ఏ గురుతూ కనిపించడం లేదు. ఈ అల్సర్ గల స్త్రీ ఇంటికి వెళ్లిపోయినది, భుజించడానికి ప్రయత్నం చేస్తున్నది, చనిపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఓ ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, ప్రకృతి సంబంధమైన జ్ఞానేంద్రియము ఇంకా అక్కడ అల్సర్ ఉన్నట్లుగానే అనిపిస్తున్నది. ఒకటి రెండు వారాలు గతించిన తర్వాత ఆ పొరుగింటి వారి దగ్గరికి వెళ్లినది. తన బంధువుల దగ్గరికి సంగమలకు వెళ్లి ప్రభువులను స్వస్థపరచడని సాక్ష్యం చెప్తుంది. వారు అడిగారు, నేను ఇప్పుడు భోజనం చేస్తున్నావా అని అడిగారు. లేదు, వాస్తవంగా నేను తినాలని అనుకుంటున్నంత తినట్లేదు, అయితే నేను ఎప్పుడో స్వస్థత పొందుకున్నాను అని ఆమె చెప్పినది. ఆయన దెబ్బల చేత నేను స్వస్థత పొందాను. ఏమైనప్పటికీ ఆమె స్వస్థతను పొందినది. ఒక రోజు ఉదయాన పిల్లలు బడికి వెళ్లిపోయారు. అప్పుడు ఆమెకు చాలా ఆకలిగా ఉంది. కిటికీ దగ్గర నిలబడి పాత్రలు కడుగుతూ ఉంది. ఒక సంవత్సరం తర్వాత మరో కూటానికి ఆమె వచ్చినది. ఆమె పాత్రలు కడుగుతూ ఉన్నది. ప్రప్రదంగా ఆమెకు ఒక వింతైన భావోద్రేకము కలిగినది. అది ఏమై ఉంటుందా అని ఆమె తలస్తుంది. నేను పెద్దగా అరిచినట్లుగా అనిపించినది. ఆమె భర్త ఆమెకు ఇలా చెప్పాడు, ప్రీతమా, ఆ స్వస్థత గురించి మాట్లాడటం ఇక మానుకో, ఎందుకంటే అలాంటి దానికి నీవు అవమానం తీసుకొస్తున్నావు అని అన్నాడు. అతను క్రైస్తవుడై ఉండి కూడా ఆయన వాక్యాన్ని సాక్ష్యమిస్తున్నప్పుడు నీవెలా అవమానం తీసుకొస్తావు? ఆయన గురించి నీవు సాక్షిగా ఉండకపోతే నీవు అవమానం తీస్తున్నావు. నీవు స్వస్థత పొందావంటే స్వస్థత పొందినట్లే అని అన్నాడు. ఆ వ్యక్తి అలా నిలబడి నా కళ్ళల్లోకి చూచి నా స్థితిని, నేను చేసిన సంగతులను చెప్పాడు. నేనెవరైనది, నేను ఎక్కడి వచ్చింది తెలిపాడు. అతను ప్లాట్ఫామ్ పైకి వచ్చినప్పుడు 15 నిమిషాలు భవంతిలోనే ఉండలేకపోయాను. లోకంలో ఉన్న ఈ మనిషికి ఈ విషయాలు ఎలాగూ తెలియదు. నా జీవితంలోనే ఎన్నడూ అతన్ని చూడలేదు. ఇలాగూ సెలవిస్తున్నాడు, నీవు స్వస్థత పొందితివి అని ఆమె చెప్తోంది. ఆమె ఇంకా ఇలా అంటున్నది, నేను చనిపోయే వరకు అదే నేను నమ్ముతాను, ఏమైనప్పటికీ నేను నమ్ముతాను అని ఆమె అంటున్నది. కాబట్టి ఆమె స్నేహితురాలైన సహోదరి ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటారని దేవునితో నిబంధన చేసుకున్నారు. ఆ ఉదయాన ఒక వింతైన సంఘటన ఆమెకు జరిగినది. కొద్ది నిమిషాల్లో ఆకలి కొన్నది. ఒక చిన్న పాత్రలో పిల్లలు కొన్ని ఓట్స్ వదిలిపెట్టారు. ఆ ఓట్స్ ఎప్పుడు తిన్నా మంటబుట్టుకుని వచ్చేదని ఆమె చెప్పినది. ఎవరికైనా అల్సర్ ఉంటే అలాంటి వారికి అది తెలుసు. సరే, ఆమె అక్కడికి వెళ్లి రెండు ఓట్స్ ముక్కలు కొరికినది. ఆమె చెప్తుంది, దాని కొరకై నేను మూల్యాన్ని చెల్లించవలసి ఉందనుకుంటున్నాను. అయితే ఈ దినాలలో నేను బాగా ఉన్నాను. ఇంకా ఆకలి ఉన్నట్లుగా ఆమెకు అనిపించినది. పాత్రలో ఉన్నదంతా తినేసినది. కొన్ని నిమిషాలు ఆగి అలా చేసినది. ఏమి జరిగిందో తెలుసా? ఎలాంటి ప్రతిస్తంభన లేదు. బాగా ఆకలి అనిపించినది. ఇంకా ఆకలి అవుతుంది. రెండు గుడ్లు వేయించుకుని కప్పు కాఫీ కలుపుకుని రాగేసింది. ఆమెకది నిజమైన రజతోత్సవం అనిపించినది. ఎంత తినగలిగిందో అంత తిన్నది. పాత్రలు కడగడానికి ముందుకు వెళ్లిపోయినది. అరగంట తర్వాత మళ్ళా ఆకలైనది. ఇలాంటి బాధ అనిపించడం లేదు. చిన్న కూర్చులను తలత్లోపి ఒకటి పెట్టుకుని వీధుల్లో పడి వెళ్లికుంటూ పొరిగించి ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమె ఎక్కడికి చేరుకున్న తర్వాత ఆమె విన్నది. ఒకవేళ ఇంటిలో మరణం సంభవించిందేమో అనుకున్నది. వారు కేకలు వేస్తున్నారు, బొబ్బలు పెడుతున్నారు, చుట్టూ తిరుగుతున్నారు. ఆ స్త్రీ ఆలస్యంగా నిద్రపోయింది. హృదయాన్ని మేల్కొన్నది, మెడ దాన్ని చుట్టుకున్నది. ఆ రాత్రి అది అదృశ్యమైపోయినది. ఏమై ఉంటుందది? దేవుని కార్య నిర్వహణ. అక్కడ కేరళలో మనం ఒక కూడం పెట్టినప్పుడు ఆ కుంటివాడిని ఎవరినో వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. అతని చూడటానికి మీలో అనేకులు అక్కడికి వచ్చారు. అత్యవసర గదిలో ఉండి వారు అతను తీసుకుని వచ్చారు. వెళ్లి నన్ను అక్కడికి నడిపించాడు. మూడు నాలుగు రాత్రులు ప్లాట్ఫామ్ పై అతన్ని ఉంచారు. ఆ భవనంలో అతనికి ప్రార్థనా కార్డు లేదు కనుక అతన్ని అత్యవసర గదిలో ఉంచారు. నేను అందులోకి వెళ్లి అతనికి ప్రార్థించాను. అతని వైపు చూశాను. అతను అన్నాడు, మిస్టర్ బ్రెనహామ్, నాకేదైనా ఓదార్పు మాట చెప్పగలవా? పోలియో ఈ విధంగా వచ్చినది. అవును, వాస్తవమేని చెప్పాడు. నేను చెప్పాను, నీ పేరు ఫలానా, నీవు ఒక స్థలం నుండి వచ్చావు. అవును అని చెప్పాడు. నా స్వస్థత ఏంటి అని అడిగాడు. నేను అన్నాను, ఆయన దెబ్బల చేత నీవు స్వస్థత పొందుతివి. సాక్ష్యమిస్తూ దేవుని స్తుతిస్తూ అతని ఇంటికి వెళ్లాడు. ఇరుగు పొరుగు ఉన్న వారు అతని అవమానం తెచ్చాడు అని అతని అన్నారు. ఒకనొక ఆదివారం కొంతమంది దైవ సేవకుల వర్గం వెళ్లి అతని ప్రక్కన కూర్చొని నీవు అలా చేయడం మానుకోవాలి అని చెప్పారు. ఈ సంభవానికి నీవు అవమానం చేస్తున్నావు అని అన్నారు. ఆ ఎవరుడు అక్కడ కూర్చొని ఇలా అన్నాడు, అయ్యా, నేనెక్కడ ఉన్నానో నీవు అక్కడ కూర్చున్నట్లయితే నేను కూర్చున్న కూర్చుని నీవు కూర్చుండేవాడు. నేను క్రీస్తులో కలిగి ఉన్న ఆ ఆఖరి నిరీక్షణను నీవు దొంగిలించకూడదు. ఆయన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొంది ఉంటేని ఎన్నడూ వికలాంగునిగా అక్కడ కూర్చొని ఉండలేను. చేతులు, శరీరము, వెన్నెపూత అగనే ఉన్నది. ఎన్నడూ అలా లేదు. కుర్చీలోని లేచి దేవుని మహిమపరచుచు వెళ్లిపోయాడు. ఇంతది, అతను ఇక్కడ కూర్చుని ఉంటాడని అతని ప్రకృతి జ్ఞానేంద్రియాలు తెలుపుతున్నవి. అతను జీవించినంత కాలము అలాగే ఉంటాడని వైద్యులు చెప్పారు. అయితే ఆయన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందితునని ఆరవ జ్ఞానేంద్రియము తెలుపుతున్నది. అతను చేయడానికి వేరే ఇంకొకటి లేదు. ఇక దేవుడు చెప్పిన దానికి విరోధమైన దానిని విసిరి పారవేయడమే. అందుకొరకే ఆరవ జ్ఞానేంద్రియం ఉన్నది.
RYAN కాదు, RHYN. హోత్వెన్లో ఒక గుడ్డి భిక్షుడు ఉండేవాడు. మేమెక్కడికి వెళ్ళినప్పుడు కూటములో ప్రార్థన చేయించుకున్నాడు. మహావైద్యుడు సమీపమందున్నాడు అను పాట ఆ రాత్రి పియానో ద్వారా వాయించడంలోపు ఎవరు రాలేదు. దాని ద్వారా అతను బుద్ధివాడు. విశ్వాసాన్ని బట్టి అతను కటోలెక్కువాడు. ఆ మార్గం నిలబడ్డాడు. అతని వైపు చూచి ఇలా చెప్పాను, నీ పేరు ఫలానా జాన్ రైన్. అవును, ఆ వీధిలో నీవు ఒక భిక్షకుడివి. సంవత్సరాల తరబడి అంధులుగా ఉంటున్నావు. నీ విశ్వాసాన్ని బట్టి కేతలిక్కు వాస్తవము హోవాయిలాగూ సెలవిస్తున్నాడు. నీవు స్వస్థత పొందుకో అని నేను చెప్పాను. వందనాలండి అని చెప్పాడు. ప్రభుకు వందనాలు చెల్లించు అని నేను చెప్పాను. నాకు కనబడటం లేదు, దాని వల్ల నీకేమీ పర్వాలేదు అని నేను చెప్పాను. నీవు స్వస్థత పొందావు. అతను చెప్పాడు, అలాగే వెళ్ళాడట. ప్లాట్ఫామ్ దిగే వరకు వారు సహాయం చేశారని. ప్రకృతి సంబంధిత మనిషి ఏమీ చూడలేకపోయాడు. తద్వారా వారు ఎలాంటి ప్రతిఫలం పొందలేదు. ఎందుకని? అతను ఎప్పటిలాగే గుడ్డివానిగానే ఉన్నాడు. మరలా తనకిద్దరు స్నేహితులు తిరిగి ప్రార్థనలోకి అతను తీసుకుని వచ్చారు. పరిగెత్తుకుని వచ్చారు. రావడానికి అనుమతించాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇలా చెప్పాడు, ఏమండి, నేను స్వస్థత పొందినని మీరు చెప్పారు. నేను అన్నాను, నన్ను నీవు నమ్మేవని నీవు చెప్పావు కదా. నేను నిన్ను నమ్ముతున్నాను అని అన్నాడు. నేను నిన్ను నమ్మకుండా ఉండడానికి కారణం ఏమీ లేవే. నా జీవితంలోని విషయాలని నీవు చెప్పి ఉంటివి అని అన్నాడు. నేనేమి చేయాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు, కొన్ని నిమిషాల క్రితమే వెనకాల కూర్చున్న స్త్రీ తన యొక్క గొంతు కణితి పోయినట్లుగా సాక్ష్యమిచ్చింది. నీవు నన్ను నమ్మినట్లయితే మరి నీవు నన్ను ప్రశ్నించేది ఎందుకు అని అడిగాను. దేవుని వాక్యాన్ని నేను నీకు చెప్తున్నాను, నేనేమి చేయాలి అయ్యగారు అని అడిగాడు. అతడు కథోలిక వ్యక్తి అని నేను ఎరిగి, భౌతికంగా ఏదో ఒకటి పట్టుకుని ఉండటం అగత్యమని నేను ఎరిగి, ఆయన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందుతానని సాక్ష్యమిస్తూ ఆయన స్తుతిస్తూ ఉండమని నేను చెప్పాను. ఆ వృద్ధుడు ఆ తర్వాత 2-3 వారాల తర్వాత ఒక వీధిలో నిలబడి పత్రికలు అమ్ముతున్నాడు, రేఖలు పెడుతున్నాడు. ఎక్స్ట్రీ ఎక్స్ట్రీ ప్రభుకు స్తోత్రం, నేను స్వస్థత పొందాను. ఎక్స్ట్రీ ప్రభుకు స్తోత్రం, నేను స్వస్థత పొందాను. ఆ తర్వాత రాత్రి కూడానికి అతను మరలా వచ్చినప్పుడు నేను అతనికి బోధ చేయలేకపోయాను. అతను నిలబడి పెద్దగా చెప్తున్నాడు, అందరూ నిశ్శబ్దంగా ఉండండి, నా స్వస్థత కొరకై ప్రభుకు స్తోత్రం, నన్ను స్వస్థపరిచినందుకై ప్రభుకు స్తోత్రములు. ఒక కేథలిక్ వారిగా అతనికి అతని విశ్వాసాన్ని ఎలాగ స్వాధీనపరచుకోవాలో తెలియలేదు. అంటే అది అలాగే చెప్తున్నట్లయితే జ్ఞానేంద్రియము కార్యాచరణ దాలుస్తుంది. అలాగే చెప్తున్నట్లయితే అవును, అది వస్తువు, నన్ను స్వస్థపరిచేందుకు ప్రభుకు స్తోత్రములు. ఆ మూల విధులు నిలబడి కేకలు వేస్తున్నాడు, నన్ను స్వస్థపరిచేందుకు ప్రభుకు స్తోత్రములు. ఎక్స్ట్రీ నన్ను స్వస్థపరిచేందుకు ప్రభుకు స్తోత్రములు. వీధిలో పడి వెళ్తున్నాడు, ఎవరో ఒకరు ఎదురుపడి, జాన్ ఎలాగున్నావు అని అడిగారు. నన్ను స్వస్థపరిచేందుకు ప్రభుకు స్తోత్రములు, బాగున్నాను. అతని వైపు చూచి వారు అతన్ని ఎగతాళి చేశారు. వార్తాపత్రికను అమ్మే మరొకడు అతన్ని క్షౌరం చేయించుకోవడం ఒక క్షౌరశాల యొక్క తీసుకుని వెళ్లాడు. కూటములైన 2-3 వారాల తర్వాత ఆ క్షౌరం చేసే వ్యక్తి అతని కుర్చీలో కూర్చోబెట్టి గడ్డానికి సబ్బును పూసాడు, జాన్ అని పిలిచాడు. అతను అన్నాడు, నాకేదోలా అనిపిస్తున్నది. చెప్పాడు, ఇక్కడ దైవిక స్వస్థత చేసే వారి దగ్గరకు నీవు వెళ్ళావనుకుంటాను. అవును నేను వెళ్ళాను అని అన్నాడు. నీవు స్వస్థత పొందావనుకుంటున్నానే, ఎగతాళి చేస్తూ అన్నాడు అతడు అలాగా. ఆ వృద్ధుడు జవాబిచ్చాడు, అవును ప్రభుకు స్తోత్రములు, ఆయనను స్వస్థపరిచాడు. అతనికి కళ్ళు వచ్చేశాయి. ఆ క్షౌరశాల నుండి మెడకు తువాలు చుట్టుకుని కుర్చీలోని వెళ్లిపోయాడు. ఆ క్షౌరం చేసే అతను చేతిలో మంగళగత్తె పట్టుకుని పట్టుకోవడానికి వెంట వెళ్తున్నాడు, వేసిలో పడి వెళ్తున్నారు. ఎందుకని? దేవుని వాక్యం కార్య నిర్వహణ చేస్తూ బయలుదేరినది. అక్కడ పడియున్న ఆ చిన్న జాకెట్ కార్టర్, ఇక్కడ దగ్గరలో ఉన్న మీలో కొంతమందికి తెలుసు, 9 సంవత్సరాలు పడకలో పడి ఉంది. ఆమె క్రింద డ్రా షీట్ తప్ప ప్రేములు ఉలవకాయల జబ్బు వలన అలా పడి ఉన్నది. 35 పౌండ్ల బరువు ఉన్నది.
ఇండియాలోని మెల్టన్ లో పడి ఉన్నది. ఆమె బంధువులు ఆ సంఘానికి చెందిన వారు. నేను అక్కడ మెల్టన్ బాప్టిస్ట్ చర్చి లో కూటములు జరిగించడం కొరకై నేను వెళ్లి రోగుల కొరకు ప్రార్థించడానికి వెళ్లినప్పుడు ఆ సంఘం ఇలా ప్రకటన చేసినది, మూఢభక్తి గల ఆ కూటాలకు ఎవరైనా హాజరైన పక్షములో అతి వాడిని వెలివేస్తాం అని చెప్పారు. అయితే ఆమె నాన్నగారు ఆ సంఘానికి ఒక పెద్ద, యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని నా చిన్న పుస్తకము ఆమె యొద్ద ఉన్నది. సోదరు హాల్ ఒక మధ్యాహ్నం వేళ ఆమె దగ్గరికి నన్ను తీసుకువెళ్లాడు. ఆమె తల్లి ఇంట్లో పరిగెత్తుకుంటూ వచ్చేసింది. మేమేమీ చేయలేకపోయాం. లోపలికి వెళ్లి నేను ప్రార్థించాను. అడిగినది, నేల్ అమ్మాయికి ఎలాగుంది? ఆ దర్శనాన్ని గురించి ఆమె ఎరిగినది. అది దర్శనము సహోదరుని అన్నాను, నేను ప్రార్థన మాత్రమే చేయగలను, నీవు విశ్వాసం కలిగి ఉండాలి. దానికి వ్యతిరేక్తముగా బలహీనమైన సంగతి ఒకటి బోధించబడినది. అటు విమ్మట కొన్ని దినాల తర్వాత బాప్తిస్మిస్తూ నేను అక్కడ నిలబడి ఉన్నాను. ఏడుస్తూ అక్కడ ఆమె ఉన్నది. ఇని కొరగనగా దేవుడు ఆమెను స్వస్థపరిస్తేనే యేసుక్రీస్తు నామమున తిరిగి బాప్తిసము తీసుకుంటాడని వాగ్దానము చేసింది. కాబట్టి అక్కడ ఆమె ఉన్నది. ఆమె చిన్న కాళ్ళు చిన్న చీపురు పుల మాదిరిగా ఉన్నవి. వారు ఆమెను చివరికి బెట్టాని మీదనైనా పెట్టలేకున్నారు. ఆమె తల్లి యవనస్థులైనప్పటికీ భక్షవాయువుతో నిరసనతలతో ఉండి అక్కడే కూర్చుండి బొక్కలు చెక్కలే చనిపోతున్న ఆమె యొక్క కుమార్తెని గమనిస్తూ ఉన్నది. స్త్రీ గంధులు క్షయవాయువుతో ఆమె దేహమంతా అమలుకున్నవి. ఆమె బరువు 37 పౌండ్లున్నది. వారు పరీక్షించాలనుకుంటాను, బెడ్ ప్యాన్ ఆమె కింద పెట్టడానికైనా ఆమె ఎత్తలేకున్నారు. రబ్బర్ షీటు ఆమె క్రింద నుండి లాగడానికైనా వీలులేకున్నది. 9 సంవత్సరాల 8 నెలలు ఆమె అలా అక్కడ పడి ఉన్నది. చివరికు కిటికి ప్రకారం చెట్లు చుట్టానికైనా తల తిప్పేది కాదు. ఒక రోజున జార్జ్ రైట్ స్థలం వెలకాల కొండ ప్రాంతములో నిలబడి ఉన్నాను. అశుద్ధాత్మ నీ పాదాలపై నిలబడు అని చెప్పారు. నేను చూశాను, తాగుడు చెట్టు గుండా ఒక వెలుగు ప్రకాశిస్తుంది, ఇంటి దారిన వెళ్ళు లేక కాతర దారిన వెళ్ళు అని చెప్పబడింది. నేను ఎక్కడికి చేరగానే నేను వస్తున్నట్లుగా ప్రభువైన యేసు ఆమె తల్లికి ఒక దర్శనం చూపించారు. పడి ఉన్న ఆ అమ్మాయి పడక దగ్గరకి వస్తున్నట్లుగా ఆమె ఉమ్మి వేసే పాత్ర సహా లేపలేనంతగా బలహీనంగా ఉన్నది అంటున్న దానికి ఆమె తల్లి దాన్ని పట్టుకుంటుంది, ఉమ్మి పాత్రను క్షయ దగ్గుతో వేయడానికి ప్రయత్నిస్తున్నది. నేను చెప్పాను సహోదరి జార్జియా, దేవుని కుమారుని యేసుక్రీస్తు ఆ లెవెల్లో నన్ను కలుసుకుని నీవు వెళ్లి నీ మీద చేతులుంచమని చెప్పాను. హోమాయిలాగు సెలవుతున్నాడు, లే చూడు. ఆరవ జ్ఞానేంద్రియం అనుచేయుటకు ప్రారంభమైనది. 9 సంవత్సరాల ప్రబలంగా ఒక శక్తి ఆమెను తోకినది. ఎన్నడూ ఆమె నిలబడి ఉండలేదు. అంతవరకు ఎగిరి గంతులు వేసి మొలవలోనికి పరిగెత్తి చెట్లను గడ్డిని మొదలగు వాటిని దీవించి ధ్యాన దగ్గరికి వెళ్లి కూర్చొని ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటేము అను పాట వాయించినది. హర్కములు నెట్టివేయబడినవి కనుక ఆమె చేయలేదు. ఇప్పుడు నాకు తెలియదు, నాకెన్నడూ అది తెలియదు. ఆమె నిలబెట్టిన దేవుని శక్తి మాత్రమే చేయగలదు. ఆమె కాళ్ళు పెద్దలుగా లేవు, కీళ్ళు దగ్గర బలంగా లేవు, అలాగే లేవు. చీపురు పుల్లలుగా ఉన్నవి. అది సుమారు 12-14 సంవత్సరాల క్రితం. మరి ఈనాడు బలంగా ఆరోగ్యంగా ఉండే ప్రభువైన యేసు కొరకు నడుస్తూ ఉన్నది. ఏంటది మొట్టమొదటి ఏమి జరిగినట్లుగా అనిపించలేదు, అయితే తర్కము అది జరుగుతుందని చెప్పి ఉండను. అయితే సుదృఢ ఆ వాక్యాన్ని ఆమె హత్తుకున్నది. ఆ నేలి అవరస్తురాలు పక్షవాయువుతో ఉండి కుంటిగా ఉండి చేతులు అలా వెళ్లబడుతున్నవి స్వస్థత పొందవచ్చు. ఆయన ఆమెను బాగు చేయగలిగి కూడా ఆమె నమ్మినది. ఆ దురప్రాంతం నుండి క్యాన్సర్ జబ్బుతో చనిపోతున్న వ్యక్తి సుదృఢ హాల్ అదే వ్యక్తి నన్ను అక్కడికి తీసుకుని వెళ్లాడు. మెల్టౌన్ లో ఉన్న అతని వైద్యుడు న్యూ ఆల్బన్ లో ఉన్న ఈ వైద్యుని దగ్గరికి పంపించాడు. సెయింట్ ఎడ్వర్డ్ ఆసుపత్రి. ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి వైద్యుడు. నా బిడ్డలను తీసుకొచ్చాడు, పైకి తీసుకొచ్చాడు. ఆయనే పరీక్ష చేసి క్యాన్సర్ అని చెప్పాడు. మెల్టౌన్ లోని డాక్టర్ బ్రౌన్ అతను చనిపోయే స్థితిలో ఉన్నాడని చెప్పాడు. అది డాక్టర్ బ్రౌన్ చెప్పాననుకుంటాను. ఇక్కడున్న అతని సహోదరి యొద్దకు తీసుకెళ్లారు. ఆ నగరము న్యాయాధిపతి అయిన మిస్టర్ కాప్ యొక్క బంధువులు వారు. వారు ఇక్కడికి చేరిన తర్వాత అతను చనిపోయే వరకు అక్కడే ఉంచండి అని చెప్పారు. నన్ను రమ్మనమని కబురు పంపారు. రోజు మార్చి రోజు నేను నా భార్య అక్కడికి వెళ్లాము. సదరు హాల్ కొరకు మేము ప్రార్థించాం. నేను ఆయన ప్రేమిస్తున్నాను. క్రీస్తు కొరకు నేను మార్చిన వారు ఒక్కరు ఆయన. క్షీణించిపోతున్నాడు, చేతులు కూడా కదలింపలేకున్నాడు. మిస్టర్ హాల్ అని అడిగినది, బిల్లీ నీవు చేయగలిగినది ఏదైనా ఉందా? ఏమీ లేదు సహోదరి హాల్, ప్రభు దగ్గర నుండి ఒక్క మాట అయినా నాకు వినబడలేదు అని నేను చెప్పాను. నా వైద్యుడు ఆయన పరీక్ష చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎవరు మీ వైద్యుడు అని అడిగారు. నేను చెప్పాను సామ్ ఎడియర్ అని. నేను సామ్ ని పిలిపించాను. బిల్లి చేయవలసింది ఒక్కడే ఉన్నది, అతన్ని లూసిఫిల్ కు ఎక్స్రే కై పంపించడమే అని సామ్ చెప్పాడు. ఆ తర్వాత నీకు దాని గురించి సమాచారం ఇస్తాను అని అన్నాడు. అంబులెన్స్ పంపారు, లోపల పెట్టి తీసుకుని వెళ్లారు. తిరిగి వచ్చారు, సామ్ ని పిలిచి నాతో ఇలా చెప్పాడు, బిల్లి అతనికి కలయం సంబంధమైన క్యాన్సర్ జబ్బు, అతని కలయాన్ని తీసివేయలేము, అతను బ్రతకాలి. ఇలా చెప్పాడు, అతని బోధకుడు అతను బాగుపడుతున్నాడు. అదే విషయం నీవు కూడా చెప్పవలసి ఉన్నది. నేను అన్నాను అతని వెలుగు సిద్ధంగా ఉన్నాడు సామ్. అయితే విషయం ఏంటంటే అతని చూడటానికి నేను ఇష్టపడుతున్నాను. అతని నా సోదరుడు, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. నేను తలంచాను, ఓ దేవా నా కొరకు ఏదైనా చేయవా. ఆ దినాన ఉదయం ఉడతలు వేదాటి కొరకై వెళ్లాను. తెల్లవారికి వరకు బయటకు వెళ్లి చూశాను, ఎవరు కూడా ఆ అడవిలో లేరు. నా తుపాకీ చేతపుచ్చుకుని ఇంట్లో నుండి బయలు వెళ్లాను. ఒక పాతబడిన యాపిల్ గోడకు తగిలించి ఉంది. ఇందుకొరకై మేడ అది గోడకు తగిలించి ఉంది అని అనుకున్నాను. అలాగా ఒకటి 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 6 తగిలించి ఉంట చూశాను. తదాల నా టోపీ తీసివేసి నేల మీద మోకరించాను. పైకి చూశాను, ఒక అందమైన పెద్ద యాపిల్ దిగివచ్చి ఆ యాపిల్ అని తినివేసినది. దూరంగా ఆ బొమ్మలో వెడాడుతున్న లాగున అలాంటి వెలుగు అక్కడ పైన నిలబడి ఉన్నది. చుట్టూ గిర్రను తిరుగుతూ నిలబడు అని చెప్పాడు. ఇలాగ చెప్పు, ఇలాగ సెలవిస్తున్నాడు, అతడు చావడు బ్రతుకుతాడు. నేను వెళ్లి అతనికి చెప్పాను. అతనిలో వ్యత్యాసం ఏమీ కనబడలేదు. అయితే అతను నమ్మాడు, తానే అతడు హత్తుకున్నాడు. ఎలాంటి వ్యత్యాసం కనబడటగా లేదు. ఒక రోజు గతించింది, మార్పు లేదు. రెండవ రోజు మార్పు లేదు. మూడవ దిన ప్రారంభమైనది. సంవత్సరాలు సంవత్సరాలు దాటినవి. ఈనాడు అతను సజీవునిగా ఉన్నాడు. ఇక్కడ శ్రీమత్ వీవర్ కూర్చొని ఉండట్లో నేను గమనిస్తున్నాను. నేను ఎలాంటి పొరపాటు చెప్పట్లేదు. మోర్గన్ స్వస్థత తర్వాత ఆమె కుమార్తె వచ్చినప్పుడు నేను ఇక్కడికి వెళ్లాను. ఆ స్త్రీ చేయగలిగింది ఇంకేమీ లేదు. కొన్ని గంటల్లో ఆమె చనిపోబోయి ఉన్నది. వారు ఆమెకు ఇవ్వగలిగినంత ఒకటి రెండు చూపులు మాత్రమే. ప్రియ సంబంధమైన శస్త్రచికిత్స ఆమెకు చేశారు. వెన్ను పూసంతా క్యాన్సర్ ప్రగిపోయింది. శస్త్రచికిత్స చేసినప్పుడు అదంతా కిలికేశారు. స్త్రీకి చేయగలిగినంతా ఇక ఏమీ లేదు. స్వస్థతను గురించి ఆమెతో మాట్లాడకోరారు. అయితే ఆమె చెప్పినది, అయ్యా మీరు ప్రభువుకు దేవుని యొక్క సేవకులు, మీరు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యురాలు కాదు. దైవ సేవకు ఇంట్లోనికి వచ్చినకు ఆమె యోగ్యమైనది కాదని ఆమె ఎంచుకున్నది. ఆమె తెలియజేసింది ఇలాగూడా, నేను ఒకలాంటి జీవితం జీవించాను, నేను నాట్యము చేశాను, నేను చేయకుండా కార్యాలను చేశాను, నేను నాకు ఇష్టం వచ్చిన చెడ్డ మాటలు మాట్లాడాను, నేను యోగ్యురాలు కాదు అందుకు అని చెప్పి తన పాపాలన్నీ నాకు తెలియజేసింది. ఆమె మంచిదాన్ని సంధిస్తున్నట్లుగా నేను గమనించాను. ఆరవది, అతీతమైన జ్ఞానేంద్రియము కార్యరూపము కాకముందే క్రీస్తును అక్కడే పొందుకునే స్థితిలో ఆమె ఉన్నది. మేము మోకరించాము, మీ పాపములు ఎరనివైనను అనే విషయాన్ని గురించి నేను ఆమెతో మాట్లాడాను. ప్రభు యేసు క్రీస్తుకు ఆమె తన జీవితాన్ని అప్పజెప్పినది. ఆమె అలా చేసినప్పుడు, ఓహో నాకేదో మరోలా ఉన్నది అని ఆమె చెప్పినది. నాకేదో జరిగినది, నాకేదో జరిగినది, మీ అందరితో నేను కరస్పర్శ చేయాలని ఆశిస్తున్నాను. ఆ తర్వాత నేను అలా చూశాను, నేను ఆమె దర్శనములో కోలగంప వెనకాల ఇంటిలోకి వెళ్తుంటేగా చూశాను. నేను ఇలా చెప్పాను, శ్రీమతి వేవర్ ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆ కోలగంపలోకి నీవు ప్రయాణం చేస్తావు, నీవు జీవిస్తావు. ఆమె భావించిన రీతిగా ఆమె వెళ్ళలేకపోయినది. హ్యాండ్ స్లామన్ తెలివేసినది. వైద్యులు చెప్పిన రీతిగా ఆమె వెళ్ళలేదు. ఆమె చనిపోబోతున్నది. అది 14 లేక 15 సంవత్సరాల క్రితం. అవునా శ్రీమతి వేవర్? 14 సంవత్సరాల క్రితము ఆమె వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు తోలుకుంటూ వచ్చినది. ఈ మందిరానికి పడకలో ఉండి లేచంతగా కనిపించలేదు. చిన్న ఎముకలు కనిపిస్తున్న చేతులు, ఎందుకంటే ఆమె వచ్చి యేసు నామమున బాప్తిసము తీసుకుంటానని దేవునికి ఆమె ప్రమాణము చేసినది. చెక్కలప్పండి కుర్చీలో ఉండి ఆమెను బయటకు తీసి ఆమెను కుర్చీలో ఉంచి నీళ్ళలోనికి దింపి యేసు నామమున బాప్తిసమిచ్చాం. ఆమె అక్కడ ఈ రాత్రి కూర్చొని ఉన్నది. ఆమె చిన్న ఆరోగ్యాన్ని మీరు చూడాలంటే ఆమెను చూడవచ్చు. ఎందుకని శాస్త్రీయ పరిశోధనలు, తర్క వితర్కములు అలాంటివన్నీ తోసివేయండి. ఎందుకంటే ఆరవ జ్ఞానేంద్రియము కార్యరూపము దాల్చనై ఉన్నది. వాస్తవం చూడు, ఒక్క నిమిషం ఇది కూడా మరలా చెప్పనివ్వండి. ఒకానొక సమయాన్ని యేసు ఒక చెట్టు దాటి వెళుతున్నాడు. అది అంజూరపు చెట్టు. ఆయన ఆ అంజూరపు చెట్టును చూశాడు. దయచేసి దీన్ని మీరు జారవిడ్చుకోవద్దు. అంజూరపు చెట్టు వైపు ఆయన చూశాడు. దానిలో అంజూరపు పండ్లు లేనే లేవు. ఆయన ఆ చెట్టును శపించి ఇలాగ చెప్పాడు, ఏ మనుష్యుడు నీ ఫలము తినకుందురు కాక. శిష్యులు చుట్టూ చూశారు. ముందు ఎలాగున్నదో అలాగే ఉన్నది ఆ చెట్టు. ఒక గంట తర్వాత అది అలాగే కనిపిస్తుంది. భూమిని తెరచి దాన్ని మింగినట్లుగా దేవుడు చేయలేదు. ఆకాశం నుంచి మెరుపులు మెరిపించి దేవుడు దాన్ని కాల్చి బొగ్గుగా చేయలేదు. ఆయన అలా చేయగలడు. నిజంగా ఆయన అలా చేయడానికి సమర్థుడే. అయితే అలాంటి కార్యాలేవి ఆయన చేయలేదు. జరిగిన విషయమేంటి? చెట్టు శపించబడినది. దేవుని యొక్క విశ్వాసం ఆ చెట్టులోని ప్రాణానికి వ్యతిరేకంగా పెట్టబడినది. బాహ్యంగా నీకేమి కనిపించలేదు. భూమి లోపల భాగాన, చెట్టు వేర్లు లోపల భాగాన మరణం పీడం వేసుకున్నది. అది శపించబడినది. ఆరవ జ్ఞానేంద్రియం దాని కంటి తగిలినది. అది చనిపోవలసి ఉన్నది. చావు ఆరంభమైనది. అదే సంఘటన క్యాన్సర్లో జరిగినది. అదే సంఘటన కణితలో జరిగినది. అదే సంఘటన ఏ వ్యాధులైనా జరుగుతుంది. ఆరవ జ్ఞానేంద్రియం యొక్క శక్తి అయినా ప్రభు అయిన దేవుడు దానికి వ్యతిరేకుడై చేస్తున్నాడు. సతనా అక్కడ నుండి బయటికి రా అని చెప్పు. అక్కడే ఇలాంటి భౌతిక చర్య జరిగించబడుతుంది నువ్వు చూడకపోవచ్చు. అయితే విశ్వాసం అక్కడ అలాగే అంటి ఉంటుంది. అది శపించబడినది. ఆరవ జ్ఞానేంద్రియము, ఆ అతీతమైన జ్ఞానేంద్రియము దాన్ని వెళ్ళనివ్వదు. నీవు ఏ భావాలు కలిగి ఉన్నావని, నీవెలా చూస్తున్నావని, నీవు ఎలా ప్రతి స్తంభన చేస్తున్నావని అది లెక్క చేయదు. అలాంటిది ఒక్కటి కూడా అది కలిగి ఉండదు. ఉపయోగించబడినది. ఆరవ జ్ఞానేంద్రియము దాన్ని పట్టుకున్నది. అంతే, అది పనిచేయడుకు పయనించినది. హ్యాండ్స్ తగ్గుముఖం పట్టినది. ప్రేమ నుండి మృతమవుతున్నది. అది అయిపోయినది. నిశ్చయం ఈ బలశాలైన ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా రాజ్యములు ముక్క చెక్కలైపోయినవి. ఒక గోడపై మరొక గోడ ముడతలబడిపోయినవి. ఆరవ అధ్యాయం ద్వారా ఎర్ర సముద్రం వెలుగుక మలినిది.
And a dry ground made a way.
ఎండిన నేల ఏర్పడి దేవుని ప్రజలు తప్పించుకోవడానికి మార్గం ఏర్పరచబడినది.
By the same sixth sense.
ఆరవ జ్ఞానేంద్రియము ద్వారానే
Samson defied బాకుల గల
వేల మంది ఫిలిస్తీన్ సైన్యాన్ని సంసోను ఎదిరించాడు. అడవి ద్వారా తప్ప తను తాను కాపాడుకునే మార్గము లేకపోయాను. ఆరవ జ్ఞానేంద్రియము కార్యము చేసింది. వేల మంది ఫిలిస్తీన్ చితక బాధింది. హల్లెలూయా. ఈ ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా మృతులు తిరిగి లేచారు. ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా శక్తివంతమైన అద్భుతాలు జరిగించబడినవి. భూమిని తీకొనగలిగిన బలమైన శక్తి ఇది. అదే ఆ అతీతమైన జ్ఞానేంద్రియము. ఆరవ జ్ఞానేంద్రియంగా పిలువబడుతుంది. దీని మరొకటి తుంగదీయలేదు. ఇది కృంగినట్లయితే దానికి ఆమెను తెలియపరుచుకున్నమాట. సరే నీవు సగిపో. ఏమైనప్పటికీ దానిని నమ్ము. అక్కడే దాని బలం ఇమిడి ఉన్నది. నీవు నీ హృదయపూర్తిగా నమ్మినట్లయితే ఆలోచన ఐదవ జ్ఞానేంద్రియమా నీ మెదడులో నీవు పెట్టబడుతున్నావు. అయితే నీ ఆరవ జ్ఞానేంద్రియము నీ హృదయంలో పెట్టబడుతున్నది. నీ హృదయపూర్తిగా నీవు విశ్వసించు. నీ నోడితో ఒప్పుకోలు జరుగుతుంది. నీ హృదయముతో నీ విశ్వసించు. అవునండి, ఆ ఆరవ జ్ఞానేంద్రియము ఆ బలమైన శక్తి ద్వారానే.
నేను
ఆ ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా వేయబడి ఒక ప్రవక్త ఉండెను.
And because of that sixth sense, the lions could
eat them. ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా సింహాలు ధాన్యాలను భక్షించలేదు. అవి అలా చేయలేదు. ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా ఆ అతీతమైన జ్ఞానేంద్రియము ద్వారా అవి అతని దగ్గరకైనా రాలేదు. అదే ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా అండుతున్న అగ్నిగుణములో ముగ్గురు హెబ్రీ బాలు ఏబడి అగ్ని జ్వాలల వారు ఎదిరించరు. అది ఆ ఆరవ జ్ఞానేంద్రియము ద్వారానే. అన్ని తర్క వితర్కాలు రుజువు కొరకై వారెక్కడికి చేరుకొనక ముందు మరణవడుకని వారు కాల్చబడవలసి ఉండేను. అయితే ఆ ఆరవ జ్ఞానేంద్రియము 2-3 గంటల్లో వారితో అక్కడ ఉండేను. అగ్నిగుణం వారు తెరిచినప్పుడు దేవుని కుమారుని పోలిన ఒకరు వారితో నిలబడి పోయినట వారు చూచిరి. అదే ఆరవ జ్ఞానేంద్రియము అగ్ని దాని కాల్చలేదు. అవునండి, అదే ఆరవ జ్ఞానేంద్రియముతో ఒకప్పుడు అపొస్తలుల పేతురు ఖైదీలో పడి ఉండేను. ఆ మరుసటి రోజు వారి తలను నరికివేనే ఉండి ఆ ప్రక్కనే యోహాను మార్కెట్లో ప్రార్థన కూడా ఏర్పాటు చేయబడి నేను. ఆరవ జ్ఞానేంద్రియము ఖైదీనంతా అమలుకొనున్నది. ప్రార్థన ద్వారా అతడు కప్పివేయబడ్డాడు. ఆ ఆరవ జ్ఞానేంద్రియము కార్యము చేయడకు ఆరంభించినది. అగ్నిస్తంభము కిటికీలో గుండా లోపలికి వచ్చి పేతురును తట్టి ఇక్కడ బయటికి వచ్చేస్తాయి. ఆరవ జ్ఞానేంద్రియము ఆ చిన్న ఓడ నీటిలో మునిగిపోతున్నప్పుడు మహాసముద్రంలో మునిగిపోకుండా పరిశుద్ధ పౌలు కాపాడినది ఆ ఆరవ జ్ఞానేంద్రియమే. మునిగిపోకుండా కాపాడినది ఆ అతీతమైన జ్ఞానేంద్రియముకు ఆ ఆరవ జ్ఞానేంద్రియమే. సర్పమతని కట్టువేసినప్పుడు అతను విదిలించుకునే మంటలు విశ్రమైనట్టుగా చేసినది ఆ ఆరవ జ్ఞానేంద్రియమే. అది చేసినది ఆ ఆరవ జ్ఞానేంద్రియమే. యేసుక్రీస్తును మృతుల్లోని తిరిగి లేచినది ఆ ఆరవ జ్ఞానేంద్రియమే. ఆయన భూమిలో పాతిపెట్టినప్పుడు ఎందుకంటే ఆయన దేవుని వాక్యాన్ని నమ్మెను. అది చెప్పారు, ఈ శరీరాన్ని పడగొట్టుడి, దానిని నేను 3వ దినమున లేపుతాను. నవిగిలాగా చెప్పాడు, నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనయ్యను, ఆయన ఆత్మను పాతాళములో విడిచిపెట్టను. అదే ఆ అతీతమైన జ్ఞానేంద్రియము. ఈ జ్ఞానేంద్రియాలు తర్క వితర్కాలను నెట్టివేయము. యేసుక్రీస్తు అనుగ్రహించు విశ్వాస జ్ఞానేంద్రియాన్ని అతీతమైన జ్ఞానేంద్రియాన్ని నమ్ము. అదే జ్ఞానేంద్రియము ద్వారా సమస్తము శూన్యమై ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాను. ఆ జ్ఞానేంద్రియము ఏంటి? ఆ అతీతమైన జ్ఞానేంద్రియమే దేవుడు. దేవుడు ఉన్న దేవుని ఎందు విశ్వాసమే ఆ జ్ఞానేంద్రియము. దేవుడిలోని కొంత భాగం నిలువడికి వచ్చి నీకు ఆ అతీతమైన జ్ఞానేంద్రియాన్ని అనుగ్రహించను. అదే అతీతమైన జ్ఞానేంద్రియము ద్వారా
God framed the world.
కల్పించిన వస్తువులతో లోకముతో ఏకము చేసి దేవుడు నిర్మాణము చేశాడు. ఆయన ఆయన మాటను మాట్లాడాడు. ఆయన మాటను నమ్మి ఉన్నాడు. ప్రపంచములు ఊగుతూ రూపకల్పన దాల్చినవి. అతీతమైన జ్ఞానేంద్రియము ఆరవ జ్ఞానేంద్రియము ఓ దేవా, నా మీద దాన్ని కుమరించము, అది నాకు అనుగ్రహించము, దాన్ని అవసరతను అపేక్షించు వారందరికీ దయచేయము. ప్రభువాచండి, ఈ ఐదు నేను నేర్పించడానికి సంసిద్ధంగా ఉన్నాను. నా సొంత జ్ఞానము తలంపులు సమస్త వితర్కములు ప్రభువా తోసిపుచ్చుతున్నాను. నీ వాక్యమే సత్యము, ప్రతి నరుని మాట అబద్ధము, ప్రతి వితర్కము ప్రతి అవిశ్వాసము దూరమగును కాక అతీతమైన జ్ఞానేంద్రియము ద్వారా, అనగా పరిశుద్ధాత్మ జ్ఞానేంద్రియమైన ఆ జ్ఞానేంద్రియము ద్వారా నేను నడిచదును కాక అది అవసరం లేదా? అదే మనకు కావలసి ఉన్నది. స్నేహితుడా, దేవుడిని దీవించును కాక అదే నీకు అవసరము. అతీతమైన జ్ఞానేంద్రియం ఒక దాన్ని వేడుకుంటుంది, ఆయనే దాన్ని అనుగ్రహిస్తాడని నాకు తెలుసు. ఫలము దయచేవాడి నమ్మవాలి కదా, అది దానిని సమ్మతింపజేస్తున్నది. ఆరవ జ్ఞానేంద్రియం ఇలా చెప్పినట్లయితే దేవుడు తన వాక్యాన్ని కాపాడుకుంటాడు. నాకు నేను ఆయనకు అప్పచెప్పుకుంటాను, నాకు కలిగినంత ఆయనకి అర్పించుకుంటాను. ఇది జరుగుతుందని జ్ఞానేంద్రియం చెప్తుంది. అది దేవుని వాక్యమందరైన విశ్వాసం. దానికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే అది లేనట్లుగా ఉంటుంది. అబ్రహాము దేవుని కలుసుకున్నాడు. శారా ద్వారా నీ ఒక బిడ్డను పొందబోతున్నావని దేవుడు చెప్పాడు. అతడు 70 సంవత్సరాల వయస్కుడు, ఆమె 65 సంవత్సరాల వయస్కురాలు. లేని పెద్దాన్ని అబ్రహాము పిలిచాడు. వ్యతిరేకమైనను లేకున్నప్పటికీ అబ్రహాము నమ్మాడు. అతడు దేవుని చూచినట్టుగానే అతను నడిచాడు, అతను నమ్మాడు. అతనికి లేనిదనని ఎలాంటి వితర్కమైనప్పటికీ వైద్యుడిలా అని ఉండవచ్చు, అబ్రహమా నీవు అలా చేయడానికి చాలా వృద్ధులు కదా అని. వైద్యుడు ఏమి చెప్పినప్పటికీ, ఇంకొకరు ఏమి చెప్పినప్పటికీ, అలాంటికి కొంచెమైనా వ్యతిరేకమైన ఎవరు ఏమి చెప్పినప్పటికీ, తన సొంత మనస్సే ఏమైనా చెప్పినప్పటికీ, మరొకటి ఏదైనా పలికినప్పటికీ, దేవుడు యథార్థవంతుడు, దానిపైనే అతడు ఆధారపడ్డాడు. అదే ఆరవ జ్ఞానేంద్రియము, అదే అతీతమైన జ్ఞానేంద్రియము. దేవా అది నాకు అనుగ్రహించండి, దేవా ఇంకా ఎక్కువగా దయచేయండి. ఆయన ప్రజలకై పరిచర్య చేయలాగున నా ప్రార్థనలు. ఈ ఉదయాన ఎర్ర తలగల ఆ బిడ్డను తల్లి తీసుకుని వచ్చినప్పుడు ఇక్కడే నిలబడి ఉన్నది. ఆమె చెక్కిల నుండి కన్నీరు కారుతుంది. ఏంటి విషయం సహోదరి అని అడిగాను. ఆమె చెప్పినది సోరబెనహామ్, అది లుక్వీమియా, నన్నెవరో నిలబెట్టినట్టుగా భావించాను. ఓహో, ఆయన ఆపత్కాలమందు సహాయకుడు. ఇక్కడ కొద్ది కాలం క్రితము కారు నడుపుకుంటూ నేను బిల్లి రోడ్డు మీద వెళ్తున్నాము. కొంతమంది నల్లజాతి యవనస్తులు ఇలా త్వరగా నడుపుకుంటూ వెళ్తున్నారు. కారు ఒకదాని ఒకటి రాసుకుని బిర్రును తిరిగి వేలంతా రోడ్డు పడిపోయారు. అందులో ఒకడు కారు కింద తన భీము భాగాన్ని నుంచి పడిపోయాడు. ఆ ఎవరు ఎగిరి దూకుతున్నారు, వారంతా ఎగిరి దూకుతున్నారు, లేచుడుకు మొదలు పెడుతున్నాడు. అతను చెప్తున్నాడు, దయచేసి అలా చేయవద్దు, నా వీపు విరిగిపోతుంది, అలా చేయొద్దు, మీరు నన్ను చంపుతున్నారు, అలా చేయొద్దు. వారు అంటున్నారు, ఓ మేమది దగ్గర నుంచి తీసివేస్తున్నాం, అది నిప్పట్టుకుంటుంది, దాన్ని నెట్టవద్దు, మీరు నన్ను చచ్చిపోయేంతగా నులు చేస్తున్నారు, అలా చేయొద్దు, అలా చేయొద్దు. నీవు క్రీస్తుడివేనా అని పెద్దగా అరిచాను. కాదండి అని అన్నాడు అతడు. నీవు ప్రార్థించడం మంచిది అని చెప్పాను. అవునండి అన్నాడు. ఆరవ జ్ఞానేంద్రియము కార్యము చేసుకుంటుంది. ఆరు వెనుకాలకి నడిచాడు. తీర్పు ఏంటో నేను ఎదుగను. ఇదే అకస్మాత్తుగా అతని మీద నుండి కారు అలా కొట్టి నెట్టివేట్టే అయిపోయింది. ఎగిరి దూకాడు, బాగున్నాడు. ఏంటది ఆపత్కాల ముందు నమ్ముకోదగిన సహాయము? మేము తిరిగి వచ్చేటప్పుడు ఒక యవనస్తురాలైన నవజాత స్త్రీ రోడ్డుపై 400 మైళ్ల వేగంతో ఒక కొత్త ప్లీమౌత్ కారు నడుపుకుంటూ వస్తున్నది. ఆమె చాలా వేగంగా వస్తున్నది. నేను ఆ కారు చూస్తున్నాను. దాని యొక్క క్యాంకేర్ అనగా ఇరుసు నేరుగా చెట్టుకు గుద్దుకుంది. పిల్లి నేను ఆగిపోయాం. ఆ ముందు మంచుతో ఉండి బంక మట్టి వలె రహదారి ఉంది. అయితే అప్పటికది ఆగిపోయినది. మిన్నసోట వైపుగా గాలి బహు వేగంగా కొడుతుంది. కారు నెట్టివేయబడిందిగా ఉన్నది. బిల్లి అది జ్ఞాపకం ఉన్నదా? నేను ఆమె దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళాను. ఆమె అక్కడే కూర్చుని ఇలా చెప్తుంది, అయ్యో నేను చచ్చిపోతున్నాను. వారు అంబులెన్స్ ని పిలిచారు. అంబులెన్స్ వచ్చేసింది. అంబులెన్స్ వెనకాల ఒక చచ్చిపోయిన మనిషిని పెట్టి ఉంచారు అన్నాడు. నేను ఆమెను బయటకు తీయలేను. అందుచేత ఒక రైతు ఇలా అంటున్నాడు, ఎవరినో ఒకరు త్వరగా పంపించండి, ఆ స్త్రీ చచ్చిపోతుంది. నేను ఎక్కడికి వెళ్లి చెప్పాను, ఒక్క నిమిషం అమ్మా, అయ్యా నన్ను తాకవద్దు, అయ్యా నన్ను ముట్టవద్దు, నా వీపు. నీవు క్రైస్తవురాలవా అని అడిగాను. ఆమె నా వైపే చూస్తుంది, నేను ఒక సువార్త సేవకుడును అని చెప్పాను. నీవు చనిపోయినట్లయితే దేవుడి దగ్గర నీవు ఎలా ఉంటావు అని అన్నాను. నేను ఇప్పుడు మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. ఆరవ జ్ఞానేంద్రియం పనిచేయక మొదలైంది. దేవుని శక్తి దిగి వచ్చినది. ఎవరి సహాయం లేకుండా కాలు నుండి దిగివచ్చినది. అవసరమైన కాలంలో దేవుని యొక్క శక్తి లేక బలము, ఆపత్తి కాలమందు నమ్ముకోదగిన సహాయము. మనం వాక్యం ద్వారా నడుద్దాం, మన విశ్వాసము ద్వారా జీవిద్దాం, నీతిమంతుడి విశ్వాసములుగా జీవించును. ఆ విధంగానే మనం జీవించాలి. ఆరవది, అతీతమైన జ్ఞానేంద్రియమును ఎక్కువగా ఎంత మందికి కావాలని కోరుకుంటున్నారు మీరు? తల వంచుకొని ఉండండి, ఆ పెదవ ప్రార్థించుకుందాము. ప్రశస్తులకు ప్రభువా,
Our God and our Father,
మా తండ్రి, ఆయన ఎంతగానో దయాళువై ఉన్నావు నీవు. మేము జీవించడానికి నీవు మాకు ఐదు జ్ఞానేంద్రియాలను అనుగ్రహించావు. ఈ భూయందు మేము నడుచుటకు, ఈ భూయిలో మేము స్పర్శ కలిగి ఉంటుంది మాకు అనుగ్రహించబడి ఉంటివి. మా చేతుల స్పర్శ వలన స్పృశించగలిగిన స్పష్టమైనవిగా తెలుసుకోగలుగుతున్నాము. మేము వినుడు కొరకై నీవు మాకు వినికిని ప్రసాదించున్నావు, ఎంతగానో అందుకొరకై ఆనందిస్తున్నాము.
That we can hear the word of God.
దేవుని వాక్యాన్ని మేము వినగలుగుచున్నాము. తద్వారా విశ్వాసముతోచున్నది వినుట, దేవుని వాక్యాన్ని వినుట. ఈ ఆరు జ్ఞానేంద్రియాలను బట్టి ప్రభువా, నీకు కృతజ్ఞతలు తెలుస్తున్నాము. మా జీవిత కాలమంతా మేము వాటిని కాపాడుకుందుము గాక. అయితే ఈ అతీతమైన జ్ఞానేంద్రియము, ఈ విశ్వాస జ్ఞానేంద్రియము, విశ్వాసకు చెంది ఉన్న ఈ జ్ఞానేంద్రియము, ఎందుకంటే అతడు నమ్మిక కలిగి ఉన్నాడు కాబట్టి అది అతనికి అవసరమై ఉంటున్నది. ప్రభువా, అది మాకు మరెక్కువగా అనుగ్రహించండి. ఓ ప్రభువా, దాన్ని శుద్ధి చేయండి, మమ్ము స్నానబెట్టండి, మరి నీ శక్తితోనూ నీ మంచితనముతోనూ మమ్మల్ని నింపివేయండి. మా బ్రతుకు దినములని ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా మేము నడుచుదము కాక, ఒక్క యేసుక్రీస్తు ద్వారానే అనుగ్రహించబడి విశ్వాస జ్ఞానేంద్రియము ద్వారా మేము అలా నడుచుదము కాక. అందుకొరకే మేము ప్రార్థిస్తున్నాము, అది పొందుకున్నామని మేము నమ్ముకుందాము కాక. ఎలాంటి అనుమానం మా హృదయంలో ఉండకుండును కాక. అది జరుగుతుందని నీవే వాగ్దానము చేస్తున్నావు. ప్రభువా, ఎవరైతే తమ హస్తాలు ఎత్తి ఉన్నారో వారి కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. వారి కొదువులతో ఉన్నారు, అవేంటో మీకు ఇరుకై ఉన్నవి, వాటన్నింటినీ జరిగించమని నేను అర్థిస్తున్నాను. అవి వారి కోరికలు నెరవేర్చబడు గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను, ఆమేన్.
Faith in the Father, faith in the Son, faith in the Holy Ghost, these three are one. Demons will tremble and sinners awake. Faith in Jehovah will anything shake.
కృతం ఎప్పుడైనా ఇది విన్నారా? సంగీతం లేకుండా ఒక్క నిమిషం అండి.
ఫెయిత్ ఇన్ ద ఫాదర్, ఫెయిత్ ఇన్ ద సన్, ఫెయిత్ ఇన్ ద హోలీ గోస్ట్, దీస్ త్రీ ఆర్ వన్. డీమన్స్ విల్ ట్రెమల్ అండ్ సిన్నర్స్ అవేక్. ఫెయిత్ ఇన్ జెహోవా మేక్స్ ఎనీథింగ్ షేక్.
అది వాస్తవమే. ప్రశస్తమైన విశ్వాసం, మహిమ గల ప్రశస్తమైన విశ్వాసం. దేవా, విశ్వాసము నాకు అనుగ్రహించండి. అబ్రహాము విశ్వాసము ద్వారానే, ఇస్సాకు విశ్వాసము ద్వారానే, విశ్వాసము ద్వారా హెబెలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణను అర్పించను. అతడు మృతుడై సాక్ష్యం పొంది ఉన్నాడు. ఓ, మనకంతటి విశ్వాసము కావాలి. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, నాకు మరింత విశ్వాసము కావాలి. నా జీవిత యాత్రలో నా కోరిక ఇదే, రానున్న సంవత్సరంలో దేవుని యందు విశ్వాసం ఎక్కువగా నాకు కావాలి. నా మనసులో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేయండి. ఇక ఎప్పుడై తిరిగి ఏదైనా మొలకెత్తుతున్నట్లయితే దానిని తీసివేయండి. సాతాను నాతో పోరాడుతుంది, నీతో పోరాడుతుంది. అది తన బాణాలు సంధిత సంసిద్ధంగా ఉన్నది. అయితే విశ్వాసమును డాలు ఎల్లప్పుడూ నా ఎదుర ఉంచుకుందును కాక, అపవాది తంత్రాలను ఎదిరించడం కొరకై, దాని అగ్ని బాణాలను ధనుడి కొరకై అది నా ఎదుర ఉంచుకుందును కాక. అదే నా విధేయత ప్రార్థన. దేవుడి మిమ్మల్ని దీవించును. సోదరు నెవిల్, ఇంకేమైనా చెప్పవలసి ఉందా? రండి.